రాబోయే గురు పూర్ణిమ నుంచి 2010 గురు పూర్ణిమ మానవ జాతికి చాలా ప్రముఖమైన సందేశాలు తీసుకుని వస్తున్నది. ఇది గుర్తుంచుకోండి. మీరు కొత్త సందేశం, కొత్త సందేశం మీరు ఊహించగలము అనుకున్నారనుకోండి, అంటే మీరు గురువుల కంటే గొప్పవాళ్ళు. అప్పుడు మీ గురువులు అక్కర్లే. చెప్పిన భావం అర్థమవుతుంది కదా? సంథింగ్ న్యూ, సంథింగ్ యూనీక్, విలక్షణమైనటువంటిది, అత్యద్భుతమైనటువంటి కొన్ని సత్యాలను 2011 గురు పూర్ణిమ మీకు అందజేయబోతున్నది. కరెక్టే, 2011 గురు పూర్ణిమ మీకు కొత్త సందేశాన్ని ఇస్తుంది అంటే ఇప్పటి నుంచి ఎందుకు మనం మొదలెడుతున్నాం? ఎందుకంటే ఒక ఇంజనీరింగ్లో వచ్చేటటువంటి కొత్త విషయాలు అర్థం చేసుకోవాలి అంటే వాడు ముందు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ముందు వాడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే, ఆ సబ్జెక్టు వాడు చదివి ఉంటే, ఆ సబ్జెక్టులో కూడా వాడు నిష్ణాతుడు అయి ఉంటే, ఆ సబ్జెక్టులో చెప్పబడేటటువంటి కొత్త విషయం వాడికి అర్థమవుతుంది. మెడిసిన్లో కూడా అంతే. మెడిసిన్లో ఏదైనా ఒక కొత్త విషయం మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ముందు డాక్టర్ అయి ఉండాలి. డాక్టర్ అయి ఉండాలంటే 5 ఏళ్ళు మీరు దాన్ని చదివి ఉండాలి. లేకపోతే కొత్త విషయాలు మీకు అర్థం కావు. పేపర్లో పడుతుంది ఏదో ఒక కొత్తది కనిపెట్టాడు అని, కానీ ఆ కనిపెట్టింది కొత్తదేంటి, పాతదేంటి అర్థం కాదు. దాని కొరకు మీకు ఈ 3 ఏళ్లలో గురువులు ఇంతవరకు మానవ జాతికి అందజేసినటువంటి విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. అది ఆ వెనకాతలు ఉన్నటువంటి బొమ్మ యొక్క ఉద్దేశం. గురువు కాదు, గురువులు. ఇది మొదటి రివల్యూషన్. మీ ఆలోచన విధానంలో మొట్టమొదట రావాల్సినటువంటి మార్పు ఏంటి అంటే, ఓ డిగ్రీ రావాలి అంటే కెమిస్ట్రీ మాత్రమే చదివితే సరిపోదు, ఫిజిక్స్ మాత్రమే చదివితే సరిపోదు, మ్యాథమెటిక్స్ మాత్రమే చదివితే సరిపోదు, ఇంగ్లీష్ మాత్రమే చదివితే సరిపోదు, ఏదో లాంగ్వేజ్ వచ్చినా సెకండ్ లాంగ్వేజ్ అది మాత్రమే చదివితే సరిపోదు. అంటే ఏంటి, మీరు 5 సబ్జెక్ట్స్లో ఒక స్థాయికి రావాలి. ఇంగ్లీష్లోనూ గ్రాడ్యుయేట్ లెవెల్కి రావాలి, తెలుగులోనూ గ్రాడ్యుయేట్ లెవెల్కి రావాలి, ఫిజిక్స్లోనూ గ్రాడ్యుయేట్ లెవెల్కి రావాలి, కెమిస్ట్రీలోనూ గ్రాడ్యుయేట్ లెవెల్కి రావాలి. భావం అర్థమవుతుంది కదా? అప్పుడు మీకు ఇచ్చే గ్రాడ్యుయేట్ డిగ్రీ బిఎస్సీ డిగ్రీ. అది ఆ బిఎస్సీ డిగ్రీ వస్తే మీకు ఆర్ట్స్ గురించి ఏం తెలియదు, అది గుర్తుంచుకోండి. బిఏ డిగ్రీ వాడితో మీరేం కంప్లీట్ చేయలేరు, పోల్చుకోలేరు. మీరు గొప్ప అనుకోవచ్చు సైన్స్ చదివానని, కానీ ఇంకోటి బీకామ్ చదివాడు, నో కాంపిటీషన్. బీఎస్సీ చదివేవాడు ఆ సబ్జెక్టులో ఆ స్థాయికి వచ్చాడు. క్లియర్? అలాగే గురు పరంపరలో నన్ను చాలామంది అడుగుతారు, ఇంతమందే మాత్రమే ఏంటంటే ఇంకా గురువులు ఉన్నారు కదా అని. దానికి జవాబు అర్థమైందా? జవాబు అర్థమైంది కదా. గురువులు చాలామంది ఉన్నారు, కరెక్టే. ఆర్ట్స్ చెప్పే గురువు ఉన్నాడు, కామర్స్ చెప్పే గురువు ఉన్నాడు, సైన్స్ చెప్పే గురువు ఉన్నాడు. కానీ నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే నువ్వు ఒక గ్రూప్ని ఎన్నుకోవాలి. మనం ఈ గ్రూప్ని ఎందుకు ఎన్నుకున్నామంటే, వీళ్ళు భారతీయ సనాతన ధర్మాన్ని విదేశీయుల యొక్క వైజ్ఞానికతతో పోల్చి రెండిటికి మధ్య సమన్వయము చేకూర్చారు కనుక అది వీళ్లకు ఉన్నటువంటి స్పెషలైజేషన్. ఈ గురువునే ఎందుకు అనుకున్నారు మాస్టారు, ఈ గురువుని అన్నదానికి ఆన్సర్ ఏంటి అంటే, ఒకటి అన్ని సబ్జెక్ట్స్ మనం చదవలేం. మనకి తెలిసిన సబ్జెక్ట్స్లో ఎన్నుకుని చదువుతాం. ఇజ్ ఇట్ క్లియర్? అంతేత అందరి గురువుల్ని మనం అంటే మిగతా గురువుని చిన్న చూపు చూసామా? బిఏ చదువుతున్నవాడు గురువు అవడో వెళ్తూ ఉంటాడు, బిఎస్సీ చదువుతున్నాడు వాళ్ళ గురువు వెళ్తూ ఉంటాడు, బిఏ వాడు వాడి గురువుకి నమస్కారం చేస్తాడు, బిఎస్సీ వాడు వీడి గురువుకి నమస్కారం చేస్తాడు. కరెక్ట్ కదా? అది ఆర్ట్ స్టూడెంట్ వాళ్ళ టీచర్కి నమస్కారం పెట్టుకుంటాడు, సైన్స్ స్టూడెంట్ వాళ్ళ టీచర్కి నమస్కారం పెట్టుకుంటాడు. కాస్త పెద్ద కాలేజీ అయితే అసలు గుర్తించరు కూడా, వాళ్ళ లెక్చరర్స్నే తప్ప పక్క లెక్చరర్స్ని పెద్దగా గుర్తించాం. కానీ ఆ గురువులు మాత్రం ఒకే కాలేజీకి చెందిన వాళ్ళు, గురువుల్లో క్లాస్ లేదు. అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు గురువుల్లో క్లాస్ తీసుకురాకండి. ఉదాహరణ అర్థమైందా? బిఏ స్టూడెంట్కి ఆర్ట్స్ చెప్పే టీచర్ వాడి గురువు, సైన్స్ స్టూడెంట్కి సైన్స్ చెప్పే టీచర్ వాడి గురువు, అలాగే కామర్స్కి ఆ సబ్జెక్ట్ చెప్పేవాడు వాడి గురువు కదా. కామర్స్ స్టూడెంట్ రోడ్డు మీద వెళ్తున్నాడు, సైన్స్ స్టూడెంట్ రోడ్డు మీద వెళ్తున్నాడు, బిఏ స్టూడెంట్ రోడ్డు మీద వెళ్తున్నాడు. వాళ్ళు ఒకే కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్స్ కనుక వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు దండం పెడతారు. ఎవరెవరికి దండం పెడతారు? ఆర్ట్స్ స్టూడెంట్ వాడు వాడి గురువుకి దండం పెడతాడు, సైన్స్ స్టూడెంట్ వాడు వాడి గురువుకి దండం పెడతాడు. ఆర్ట్స్ స్టూడెంట్ వాడు నాకెందుకు దండం పెట్టలేడు అని సైన్స్ లెక్చరర్ అనుకుంటాడు అని నేను అనుకోను. మీరు అనుకుంటారా? అర్థమైందా? అందువల్ల అక్కడ గురువులందరూ ఒకే కాలేజీకి చెందినవాళ్ళు, కానీ స్టూడెంట్స్ అదే కాలేజీలో ఉన్న ఒకే గురువుకి చెందని వాళ్ళు. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ మనము నేర్చుకుపోయేటటువంటి విద్య ఆత్మ విద్య, అది గుర్తుంచుకోండి. మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటో మీకు గుర్తుండాలి. మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒక రోగం గురించే చదవం మనం, అన్ని రోగాల గురించే చదువుతాం. చదివాక మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ బట్టి, మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మందులు ఇస్తారు. అలాగే ఆత్మవిద్యలో కూడా మీరు నేర్చుకోవలసిందే నేర్చుకోవాలి, మీ కోరికలు తీర్చుకోవటం కాదు. మొట్టమొదటి పాయింట్ అది గుర్తుని చేసుకోండి. మెడిసిన్లో ఎలాగైతే ఒకే రోగం గురించి చదవం మనం, స్పెషలైజేషన్ గురించి నేను మాట్లాడటంలే, ముందు గ్రాడ్యుయేషన్ అవుతే తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత రీసెర్చ్ ఆలోచిద్దాం. ముందు లెటర్స్ బికమ్ ఏ మినిమం గ్రాడ్యుయేట్ ఇన్ స్పిరిచువల్ సైన్స్. ఇక్కడ స్పిరిచువల్ సైన్స్ అంటే అవగాహన లేనటువంటి పరిస్థితులు భారతదేశంలో ఏర్పడ్డాయి. ఆశ్చర్యం, ఆధ్యాత్మిక విద్యకు ఆత్మవిద్యకు నిలయమైనటువంటి మన భారతదేశంలో ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటి తెలియదు. అందువల్ల గురువులు పేరు మార్చారు, మోర్ డైరెక్ట్ పేరిచ్చారు. ఆధ్యాత్మిక విద్య అంటే ద సైన్స్ ఆఫ్ లివింగ్, జీవించేటటువంటి విద్య, జీవించేటటువంటి కళ. ఇది మీరు ఆధ్యాత్మిక విద్యలో గ్రాడ్యుయేట్ కాబోతున్నారు కనుక గుర్తుంచుకోవాలి. మీరు ఏ గురువు గురించి చదవటంలే, గురువు చెప్పిన విషయాల గురించి చదువుతున్నాం. మళ్ళీ ఆ మూలతత్వం ఆధ్యాత్మిక విద్యలో వచ్చింది. న్యూటన్స్ లాస్ చదివినప్పుడు నాకు తెలిసి ఏ సైంటిస్ట్ న్యూటన్ గురించి మాట్లాడతాడు, న్యూటన్స్ లాస్ గురించి మాట్లాడతాడు. నేను సైన్స్ వాడిని కనుక ఆ ఉదాహరణ చెప్తాను, కానీ అది అందరికీ వర్తిస్తుంది. ఎకనామిక్స్లోనూ లాస్ ఉన్నాయి, అన్ని చోట్ల ఏవేవో నియమాలు ఉన్నాయి. ద లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అనే ఏదో ఉంది ఎకానమిక్స్లో, మార్షల్లో ఎవరో చెప్పారు. అది అంటే నేను పేరు తప్పు చెప్తే మీరేమనుకోకండి, అక్కడ పేరు కాదు ముఖ్యం. భావంతోందా? మరి ఆధ్యాత్మిక విద్యలో గురువు గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? గురువు ఏం చెప్పాడో దాని గురించి ఎందుకు మాట్లాడరు? అది మనం చేస్తున్నటువంటి తప్పు. మొదటి తప్పు అర్థమైంది కదా. ఏంటి మొదటి తప్పు మనం చేసేది? అందరి గురువు గురించి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనం తెలుసుకోలేము. మనము ఈ గురువుల్ని ఎన్నుకున్నాం. ఎందుకు ఎన్నుకున్నాము? ఈ 3 రోజుల్లో చెప్తాను నేను, దానికే కారణం ఉంది. కానీ దాని అర్థము మిగతా గురువుల్ని చిన్న చూపు చూడలేదు. వాళ్ళందరూ కూడా ఒకే గురు పరంపరలోని భాగాలే, ఒకే కాలేజీలోని టీచర్సే, లెక్చరర్సే, ప్రొఫెసర్సే. కానీ మనము నేర్చుకుంటున్నటువంటి విద్యకి సంబంధించిన వాళ్ళు వారు కాదు. మీరు మార్చుకుంటే మార్చుకోవచ్చు, యూ కెన్ రీడ్ దట్ ఆల్సో. క్లియర్? మొదటిది ఇదే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురు పరంపర గురించి నేను చెప్పినప్పుడు ఇంతమందే గురువులు ప్రపంచంలో ఉన్నారు అని అనుకోకండి. కెమిస్ట్రీ లెక్చరర్స్ డిగ్రీ లెవెల్లో మీరు కనుక తీసుకుంటే ల్యాక్స్లో ఉంటారు ప్రపంచం అంతా కలుపుకుంటే. ఆంధ్రప్రదేశ్లోనే థౌజండ్స్లో ఉన్నారు, 25 or 26 మన పేపర్లో వేసాడు కెమిస్ట్రీ లెక్చరర్స్. మరి అదే లెక్కన అన్ని స్టేట్స్లోనూ యావరేజ్ మీద తీసుకుంటే ఇక్కడ లక్షల్లో ఉంటారు. కానీ ఏ కాలేజీ స్టూడెంట్ నీకు ఎవడు కెమిస్ట్రీ నేర్పేదా అంటే న్యూటన్ పేరో డాల్టన్ పేరో బోర్స్ పేరో చెప్పడు. ఎవడు పేరు చెప్తాడు? వాడు ఏ కాలేజీలో చదివాడో ఆ కాలేజీలో చెప్పిన లెక్చరర్ పేరు చెప్తాడు. కానీ ఆ లెక్చరర్ ఏం చెప్పాడు? అందరూ చెప్పేదే చెప్పాడు. ప్రపంచంలో అందరూ కెమిస్ట్రీ గురించి ఏం చెప్తారో అదే చెప్తారు. మరి మనకి గురువులు జీవించే కళ గురించి చెప్తున్నారు అని ఏవైనా అవగాహన వచ్చిందా? అది 2వ పాయింట్ నేను చెప్పేది. మొదటి పాయింట్ గురువుల మధ్య తేడా లేదు, కానీ ఈ గురు పరంపరని మనం కావాలని ఎన్నుకున్నాం. ఈ ఎన్నుకోవటం వల్ల మిగతా గురువుల్ని ఖచ్చితంగా మనం చిన్న చూపు చూడటం లేదు. దే ఆర్ ఈక్వల్లీ గ్రేట్ అండ్ మేబీ సో ఇన్ హయ్యర్ క్లాసెస్. నేను గ్రాడ్యుయేషన్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాను. 2వ పాయింట్ దేని గురించి చెప్తున్నాను? జీవించే కళ మనం నేర్చుకోవాలి. ఈనాడు మనం పేపర్ తీస్తే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అండ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ భాష ఎలా ఉందో చూశారు కదా. రైటా తప్ప నేను దాని గురించి చర్చించటం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు పాలిటిక్స్. జీవించే కళ గురించి మాట్లాడుతుంది. అంటే ఒక స్టేట్ని రూల్ చేయవలసినటువంటి వ్యక్తుల యొక్క భాష అలా ఉంది. సివిలైజేషన్ డజ్ ఇట్ యాక్సెప్ట్? సివిక్స్ అది ఒప్పుకుంటుందా? మీకు అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను? ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ గాన్. ఎలా బతకాలి అనేది మీకు తెలియటం. నేను కావాలనుకున్నది సాధించాలి. నువ్వు కావాలనుకో, తప్పేం లేదు. నువ్వు కావాలనుకున్నది జీవించే కళకి అనుగుణ్యంగా ఉన్నదా అది మీరు చూసుకోవాలి. మరి జీవించే కళ అంటే ఏమిటి? మనం ఏమనుకుంటామంటే మన భౌతిక శరీర అవసరాలు తీరిపోతే మేము బాగా జీవిస్తున్నాం. చాలా బాగా జీవిస్తున్నాడు ఒకడు, సడన్గా చచ్చాడు. భారతీయులు మనం, వి బిలీవ్ ఇన్ నెక్స్ట్ బర్త్. కానీ శరీరం ఇక్కడే ఉందిగా. మరి జీవించే కళ శరీరానికి కావాలా, శరీరంలో ఉన్నవాడికి కావాలా? ఫస్ట్ పాయింట్ ఆ రివల్యూషన్ తెలుసుకోండి. శరీరానికి కావాల్సింది మీరు సమకూర్చుకుంటూ అదే ఆధ్యాత్మికత, అది దైవీ అనుగ్రహం అనుకోవటం పరమ మూర్ఖత్వం. కామన్ పీపుల్కి కూడా తెలుసు, ఎప్పుడో దూరంగా లాభమే, లాభము కొరకు ఈనాడు కష్టపడటానికి వీఆర్ రెడీ. మన పిల్లవాడు ఇంజనీర్ అవ్వాలో డాక్టర్ అవ్వాలో అనుకుంటే పేరెంట్స్ అంత కష్టపడతారు. అంతేత పేరెంట్స్ కష్టపడుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నవాడు ఊరి కదా, పిచ్చివాడా, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు, కష్టపడకూడదు, సుఖంగా ఉండాలి నువ్వు అంటారా? కష్టపడకపోతే తిడతాం. ఏంటయ్యా నీ పిల్లల్ని నువ్వు పెంచడం జాతి కదా, నే ఆ మాత్రం త్యాగం చేయలేవా? క్లియర్? అంటే ఏమిటి ఇక్కడ మనం సొసైటీలో అర్థం చేసుకున్నది, భౌతిక శరీర సుఖాల అవసరము కోసము ఓ 20 ఏళ్ళు నువ్వు కష్టపడి డబ్బు పెట్టుకుంటే తప్పు కాదు. పుట్టిన దగ్గర నుంచి వాడు ఏ గ్రాడ్యుయేటు ఇంజనీరు డాక్టరు అవ్వాలంటే 20 22 ఏళ్ళు రావాలి వాడికి. అంతవరకు మీరేం చేస్తున్నారు, వాడికి హెల్ప్ చేస్తున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోరా బాబు, మేమున్నాం నీకు తిండి గుడ్డ అది ఇవ్వటానికి. అంటే భౌతిక సుఖము కొరకు మన సంతానాన్ని 22 23 ఒక్కొక్కసారి 25 ఏళ్ల వరకు కూడా మీరు కష్టపడటానికి రెడీ, మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించటానికి రెడీ, లేకపోతే అప్పు తెచ్చి చదివించటానికి రెడీ, అది తప్పు అని ఎవడైనా అంటున్నాడా? మరి భౌతిక సుఖానికి నువ్వు ఇంత కష్టపడితే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ జీవించేటటువంటి కళ నేర్చుకోవటానికి ఎంత కష్టపడాలి అన్న ప్రశ్నే రావటం లేదు మనకి. ఓ ఇంజనీర్ అవటానికి 23 24 ఏళ్ళు పట్టదా అని అడుగుతారు. ఆత్మజ్ఞానం ఒక లైఫ్లో రాదు. ఆత్మజ్ఞానము భారతదేశంలో ఉంది కనుకే భారతీయులకి జన్మ జన్మల పరంపర గురించి తెలుసు. అంటే అది ఒక జన్మలో వచ్చేది కాదు. అంచేత ఇది నేర్చుకోవాలి అంటే మొట్టమొదటి నీకేముండాలి, చాలా సహనం ఉండాలి. ఒక జన్మ కాదు ఇది నేర్చుకునేది, అనేక జన్మలు పట్టవచ్చు. అర్జునుడు మహాభారత యుద్ధంలో నా గురువుల మీద నేను బాణాలను ఎలా వేస్తాను, నా బంధువుల మీద నేను బాణాలు ఎలా వేస్తాను, అదే కదా అతని ప్రాబ్లం అంతా. దానికి జవాబుగా కృష్ణుడిచ్చిన జవాబు మనం గుర్తుంచుకోం పిచ్చివాళ్ళం, అసలైంది పట్టించుకోం భగవద్గీతలో, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తపరంతప. నీకు ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలుసా అర్జున, యుద్ధం చేయనంటున్నావు బికాజ్ యు ఆర్ ఎ ఫూల్, నీకు నీ గురించి ఏమీ తెలియదు, నీకు ఈ జన్మ గురించే తెలుసు. జన్మ జన్మల పరంపర కనుక నీకు తెలుసుంటే నీ ఆచరణ వేరే విధంగా ఉంటుంది. అంచేత మొట్టమొదట మనం భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించదలుచుకున్నప్పుడు ఈ జన్మ జన్మల పరంపర గురించి మనకి తెలియదు. నాతో చాలామంది అడుగుతారు, మరి మాస్టర్ మీకు మీ జన్మ పరంపరల గురించి తెలుసా, లేకపోతే మా జన్మ పరంపరల గురించి మేము ఎలా తెలుసుకుంటాం? తెలుసుకోకల్లే, నీకు తెలియాల్సిన పనే, నీ గురువుకు తెలిస్తే చాలు. ఇజ్ ఇట్ క్లియర్? నీ జన్మ పరంపరలు నీకు తెలియాల్సిన పనులే. అర్జునుడికి తెలీదు, కృష్ణుడికి తెలుసు. అంటే అర్జునుడికి తెలియదు అంటే భావం ఏంటి, అర్జునుడు వెనకాతులు ఉన్నవాడు అందరికీ తెలియదు. ఆ మొత్తం 7 అక్షరాల సేనలో ఉన్న వాళ్ళకి అర్జునుడికి తెలియకపోతే మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు, మనకి తెలియాల్సిన పనులే. తెలుసున్న వాళ్ళు ఎలా చెయ్యాలో చెప్తే అది తెలిస్తే చాలు. భావార్థమవుతుందా? ఒక సైంటిస్ట్ ఆ వైజ్ఞానిక నియమాన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎలా నేర్చుకున్నాడో మనకెందుకు? మనకు కావాల్సిన ఏంటి? ఆ నియమం తెలిస్తే చాలు. ఆ నియమం ప్రకారం ఎలా జీవించాలో తెలిస్తే చాలు. దానికి ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక వ్యక్తి, తర్వాత రేపు ఎల్లుండిలో ఆయన గురించి చెప్తాను నేను. ఆయన ఎంత గొప్పవాడు అంటే కళ్ళు మూసుకుని ఒక వ్యక్తి పేరు చెప్పి అతను ఎక్కడ పుట్టాడో చెప్తే ఆయన జన్మ పరంపరలు చెప్పేస్తాడు. ఆ చెప్పటంలో అతనుకున్న బాధలు కానీ ఏమైనా ఉంటే ఆ బాధ నివారణ కూడా, ఫలానా జన్మలో నువ్వు అలా చేసావు కనుక ఈ జన్మలో నీకు ఈ ఫలితం వచ్చింది చెప్పాడు. అది ఈ పుస్తకాల్లో ఉంది. ఏ పుస్తకం అమ్మ తీసి చూపించండి. సార్ తీసి అది ఆ పుస్తకం పేరు అది చూపించి అది మీరు పుస్తకం తీసుకోండి. తీసుకుంటే లాభం లేదు చదవాల. ప్లస్ ఈ చదవటం అనేది ఈ 3 రోజుల్లో జరగాల. ఆ కోరిక అది, ఎందుకంటే మనం భారతీయులం కనుక, అవగాహన చేసుకోవటం కనుక. చూపించాం మెనీ మ్యాన్షన్స్ పుస్తకం ఇక్కడ ఇందులో ఉన్నది, దాన్ని జిస్ట్ ఉంది. అసలు బుక్ అది ఒరిజినల్, ఇంగ్లీష్లో ఉన్నది ఒరిజినల్ అది. దాని యొక్క తెలుగులో రూపాంతరణ అక్కడ ఉంది. ఓకే, నేనేమో ఇది తీసుకోండి అని ఎందుకు అడ్వైస్ చేస్తున్నాను అంటే, ఈ మధ్య టెక్స్ట్ బుక్స్ కంటే ఆర్కే గైడ్, కానీ ఒరిజినల్ చదవండి. కానీ ఈ 3 రోజుల్లో అది నేర్చుకోండి. బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున, భగవద్గీతని మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. నాకు ఆశ్చర్యం ఎక్కడేస్తుంది అంటే, భగవద్గీత యొక్క అనేక కమెంటరీస్ చదివాను నేను, కానీ ఏ కమెంటరీలో కూడా భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలే చెప్పదు. ఏం చెప్పబడుతుంది 2వ అధ్యాయంలో? మొట్టమొదట అక్కడ చెప్పేది ఏంటి అంటే, చంపేవాడెవడు, చంపించేవాడెవడు. అంటే అక్కడ అర్థం చంపటం గురించి కాదు, అక్కడ స్ట్రెస్ చేస్తోంది శ్రీకృష్ణుడు. ఈ భౌతిక శరీరం మాత్రమే చస్తుంది తప్ప మిగతా 4 శరీరాలు చావవు. ప్రాణమయ కోశం చావదు, మనోమయ కోశం చావదు, విజ్ఞానమయ కోశం చావదు, ఆనందమయ కోశం చావదు. చచ్చేదేది భౌతిక శరీరం. నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావక, నచైనం క్లేదయంతి ఆపు, నశోష్యతి మారుత. గాలి ఎండబెట్టలేదు, అగ్ని తగలబెట్టలేదు, నీడు తడపలేదు. ఇది మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణమయ కోశం యొక్క లక్షణాలు. ఇంగ్లీష్లో దీన్ని ఈథరిక్ డబుల్ అంటాం. ఇది థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ బుక్ ఒరిజినల్ దొరుకుతుంది. సరే, గైడ్ ఉంది, ఈథరిక్ డబుల్ గైడ్ ఉంది. అంటే ఈథరిక్ డబుల్ దేని గురించి చెప్తుంది? ప్రాణమయ కోశం గురించి చెప్తుంది. ఈ ప్రాణానికి చావు లేదు. చావు ఉంటే అది ప్రాణం అవుదిగా, మీకు అర్థమవుతుందా? ప్రాణం ఉంటే చావు లేదు. ఇది తెలుసుగా మీకు. ఎప్పుడు చచ్చామంటాం? ప్రాణం లేకపోతే. అంచేత భగవద్గీత యొక్క 2వ అధ్యాయము చాలా విచిత్రంగా చెప్తుంది మనకి. విచిత్రము అనే మాటే చెప్తుంది అక్కడ. ఆశ్చర్యవత్ పశ్చతి కచ్చిదేనం, ఆశ్చర్యవత్ వదితి తథైవ చాన్య, ఆశ్చర్యవశ్చైన మన్యశృణోతి, శృత్వాప్యనం వేదన చైవ కచ్చి. ఆశ్చర్యంగా దయచేసి చూడకండి దాన్ని, ఆశ్చర్యంగా దాని గురించి మాట్లాడకండి, ఆశ్చర్యంగా దాన్ని ఉపయోగించుకోకండి. ఇంచేత ఈ ఆశ్చర్యం అనే మాట ఉన్నంత వరకు మీకు దాని గురించి ఏమీ తెలియదు. ఈ పుస్తకమే ఉపయోగించండి. ఈథరిక్ డబుల్, ప్రాణమయ కోశం అంటే ఏంటో ఒకటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా సులభం ప్రాణమయ కోశాన్ని డెవలప్ చేసుకోవటానికి. మనకి నర్వస్ సిస్టమ్ ఒకటి ఉంది, కొంచెం ఏమాత్రం తెలుసు కదా మీకు, కన్ఫ్యూజన్ లేదు కదా. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఒకటి ఉంది, అంటే రక్తాన్ని శరీరంలో అన్నివైపులా తీసుకెళ్లగేటటువంటి ఒక వ్యవస్థ ఉన్నది, రక్త ప్రసరణ వ్యవస్థ. అది నాడుల ఏమిటంటారు దాన్ని, వెసల్స్ ద్వారా జరుగుతుంది. అర్థమవుతుంది కదా? అంటే రక్తము మన శరీరం అంతా కూడా ఆ రక్తాన్ని తీసుకువెళ్ళేటటువంటి ట్యూబ్స్ ద్వారా జరుగుతుంది. ఎక్కడెక్కడ రక్తము ప్రవహిస్తూ ఉంటుందో మీరు ఏ డాక్టర్ని అయినా అడగండి, ఆ పక్కనే నర్వస్ సిస్టమ్ ఉంటుంది. కరెక్ట్గా అదే సైజులో దాని పక్కనే ఉంటుంది. అంటే మీ రక్తమండల వ్యవస్థ ఎలా ఉన్నదో మీ నాడీమండల వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ కొన్ని విషయాలు న్యాచురల్గా నేను పబ్లిక్లో చెప్పలేను, చెప్పకూడదు, చెప్పినా అది మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. రక్త మండల వ్యవస్థ, రక్త ప్రసరణ దేని ద్వారా జరుగుతుంది? హృదయం ద్వారా జరుగుతుంది. క్లియర్? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థమవుతే అసలు మీకు సావు ఉండదు. మీకు ఉండదు అన్నాను, మీ శరీరం ఉంటుందో ఉండదో నాకు తెలియదు. శరీరం కొనసాగించాలి అనేది మూర్ఖత్వం. అమరత్వం దేనికి ఉంటుంది? శరీరానికి కాదు, ఆత్మకి. మిమ్మల్ని మృత్యుగతిలో ఉన్నవాళ్ళని అని ఎందుకు అంటున్నాం అంటే మీకు అమరత్వం సంగతి తెలియదు. తెలిస్తే మీరు తక్షణం అమరులు అవుతారు. అమరత్వం పొందటానికి ఏం సాధన చేయాలి, ఏం చేయాలి అర్థం చేసుకుంటే కాదు. కృష్ణుడు చెప్పిన మాటలు అర్జునుడు అర్థం చేసుకున్నాడు, అమరుడైపోయాడు. అంటే అమరత్వం అంటే దేని గురించి మనం మాట్లాడుతున్నాము? ఈ భౌతిక శరీరం కాకుండా ఉన్న మిగతా నాలుగు శరీరాల గురించి మాట్లాడుతున్నాం. అమరత్వం దానికి ఉంది, దానికి ఇప్పుడు ఉంది. ఈ క్షణంలో కూడా మీ ఆ నాలుగు శరీరాలు అమరత్వ స్థితిలో ఉన్నవే. వాటిని ఏ శస్త్రము ఏమీ చేయలేదు. నయనం ఛిందంతి శస్త్రాన్ని, ఏ అగ్ని దాన్ని మండించలేదు. నయనం దహతి పావక, నచైనం క్లేదయంతి ఆపో, నీరు దాన్ని తడపలేదు. ఈ నాలుగు శరీరాలు నశోషతి మారుత, గాలి దాన్ని ఎండబెట్టలేదు. చేత అమరత్వం మీకు ఈ క్షణంలోనే వచ్చేసింది. నేను చెప్పింది అర్థమవుతే మీరు అమరులైపోయారా లేదా? మీ శరీరాలు అమరత్వం పొందవమ్మా. కృష్ణుడిది అమరత్వం పొందలేదు, రాముడిది అమరత్వం లేదు, ఎవరికి భౌతిక శరీరానికి అమరత్వం లేదు. కానీ ఈనాడు ప్రపంచంలో ప్రపంచ శాసన వ్యవస్థను నియామకం చేస్తున్నటువంటి నలుగురు కుమారులలో వాళ్ళని భాగవతంలో సనక సనందాదులు అంటాం. వాళ్ళ వయస్సు 1,86,00,000 సంవత్సరాలు. అందరికీ ఒకటే వయస్సు. అక్కడ వాళ్ళు ఇప్పటికీ పృథ్వీ గ్రహంలో బతికే ఉన్నారు. విని ఊరుకోండి, మీకు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి, అది వేరే విషయం. విని ఊరుకోండి అంతే, కొన్నింటిలో డిస్కషన్స్ చెప్పలేము. నేను కళ్ళారా హిమాలయాలలో ఉన్నటువంటి ఒక సంస్థ భాగవతం, వీళ్ళ గురించి నేను మాట్లాడటం, ఇది చాలా ఉచ్చస్థితి వాళ్ళు. హిమాలయాలలో ఒక విచిత్రమైనటువంటి సంస్థ ఉన్నది. ఆ సంస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకోవటం ఆకస్మికంగా తటస్థించింది నా దృష్టిలో. వాళ్ళ దృష్టిలో కాదు, వాళ్ళ దృష్టిలో ఏది యాక్సిడెంటల్ ఏం లేదు, అంతా ప్లాన్డే. కానీ నా దృష్టిలో అది మాత్రం ఆకస్మికంగా జరిగింది. సరే, మాటల సందర్భంలో అడిగాను వయసు ఎంత అని. చూడటానికి 40-45 సంవత్సరాల వయసులో ఉన్నాడు. నేను బచ్చాగాన్ని. నేను పనిచేస్తున్నటువంటి సంస్థలో నేను బచ్చాగాన్ని, చాలా చిన్న వయస్సు నాది అన్నాడు. నేను నీ వయస్సు అడిగానయ్యా అన్న, 20,000 సంవత్సరాలు అన్నాడు. ఆ వ్యక్తి యొక్క కళ్ళ ఫోటో పాల్ బ్రంటన్ యొక్క ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అనే పుస్తకంలో ఉన్నది. ఆయన 1910లో రాశాడు, 20లోనో ఆ పుస్తకం. నేను ఇప్పుడు చూశాను. కానీ 20,000 సంవత్సరాలలో ఈ 10 సంవత్సరాలు ఏం తేడా తెస్తాయి? లాజిక్ అర్థమైందా? సో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. పోనీ నేను చూడలేదు అనుకుంటే ఆ పుస్తకంలో ఆయన ఫోటో ఇచ్చాడు, చూసుకోండి. అమరత్వం గురించి నేను మాట్లాడుతున్నాను. అంచేత కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి మాటలలో ఈ 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, జన్మల పరంపర ఉంటుంది, ఆ జన్మ పరంపర ఒక లక్ష్యం వైపు వెళ్తుంది. ఆ లక్ష్య సాధనకి తెలిసి నువ్వు వెళ్తే యోగివి. దేనికి యోగం ఉంది మీకు? లక్ష్య సాధనతో లింక్ ఉంది. యోగము అంటే యోగ సాధనలు చేయటం కాదు, గాయత్రి మంత్ర జపాలు చేయటం కాదు, యజ్ఞాలు చేయటం కాదు. ఎందుకు చేస్తున్నామో తెలియాలి. పుస్తకం ఉంది, పెన్నుంది, కాగితాలు ఉన్నాయి, కానీ నీకు చదవటం రాదు, రాయటం రాదు. ఏం చేసుకుంటావు? పుస్తకం, కాగితం, పెన్ను. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో జీవించే కళలో మనం మర్చిపోయింది ఏంటి అంటే, అసలు ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటి, ఎందుకు మనం పుట్టాం ఫలానా వాళ్ళకే, ఎందుకు మనం డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాం, ఎందుకు మనం డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుట్టాం, ఎందుకు ఒకడు పొలిటీషియన్ అవుతున్నాడు, ఎందుకు ఒకడు సైంటిస్ట్ అవుతున్నాడు. దీని దగ్గరకు మనకి జవాబులు లేవు. కానీ ఇందాక నేను చెప్పిన గైడ్లో, మెనీ మ్యాన్సన్స్ అనే బుక్లో దీనికి జవాబు ఉన్నాయి. భగవద్గీతలో చాలా స్పష్టంగా దానికి జవాబు ఇచ్చాడు. 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇచ్చాడు. జీవించే కళ గురించి చెప్తూ, రాత్రి పడుకునేటప్పుడు కనుక చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ కూడా వినండి. ఇందాక చెప్పిన పాయింట్ మీకు గుర్తుందా? అమరత్వం గురించి చెప్పాను. అమరత్వం గురించి మీరు ఏమీ చేయక్కర్లేదు. ఈ విషయం తెలిస్తే మీరు అమరులు అయిపోతారు. అంటే అమరత్వానికి మీరు చేయవలసింది ఏమీ లేదు. మీరు ఆల్రెడీ అమరులే. భౌతిక శరీరం అమరత్వం ఉండదు. దానికి నేను ఆ పుస్తకం గుర్తుంచుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది దొరుకుతుంది బజార్లో. ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్, పాల్ బ్రంటన్ అనేటటువంటి రమణ మహర్షి శిష్యుడు రాశాడు. అందులో ఈ నేను కలిసిన వ్యక్తి యొక్క కళ్ళు మాత్రమే ఇచ్చాడు, ఆ ఫోటో ఇచ్చాడు. రెండవది, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, యోగం అంటే ఏమిటి? యోగం అంటే నీ జీవిత లక్ష్యాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా జీవించటం. జీవిత లక్ష్యం నీ శరీర లక్ష్యం కాదు, తేడా అర్థం చేసుకోండి. శరీరాల గురించి నేను మాట్లాడటంలే, జన్మ పరంపర గురించి మాట్లాడుతున్నాను. అది తెలుసుకోవాలి. దానికి మినీ మ్యాన్షన్స్ అనే ఆ బుక్ మీకు ఉపయోగపడుతుంది. ఈ క్లాసులో, ఈ 3 రోజుల్లో మీకు ఇవంతా చెప్పబడతాయి. ఎందుకు చెప్పబడతాయంటే, మీకు ఆల్రెడీ ఇవంతా తెలుసు, మీరు మర్చిపోయారు. మీకు ఇవంతా తెలుసు, మీకు మర్చిపోయారు. అర్జునుడు ఆ మాటే అంటాడు భగవద్గీత అంతా విన్నాక, నష్టో మోహ స్మృతిర్ లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అప్పుడు మీకు నిజంగా ఇది అర్థమవుతే ఇంకా మీరు నిర్ణయించుకోకూడదు. ఏం చేయాలో ఎవరు నిర్ణయించాలి? కృష్ణుడు నిర్ణయించాలి. దాన్ని సమర్పణ యోగము అంటాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా చిత్త. ఇంకా ఈ సమర్పణ చేసుకున్న తర్వాత నీ జీవితం ఏ దిశలో వెళ్తుంది తెలియదు. ప్రస్తుతం మాత్రము మీ జీవితాలు దిశాహీనంగా ఉన్నాయి. ఇంకేంటే మీరు జీవించటం లేదు. భౌతిక శరీరము కష్టపడకుండా ఉండటానికి ఏమి చేయాలి అన్నది మాత్రమే ఆలోచిస్తున్నారు. అది విద్య రాదు. భౌతిక శరీరం కష్టపడకుండా విద్య, ఏ విద్య రాదు, భౌతిక విద్య రాదు. ఇంకా ఆధ్యాత్మిక విద్య ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఈ ఆధ్యాత్మిక విద్యలో ఒక ట్రెమెండస్ ఆకర్షణ ఉంది. మామూలు ఆకర్షణ కాదు. ఎంత ఆకర్షణ అంటే, సైన్స్ నియమాలను ఉల్లంఘిస్తుంది. సైన్స్ నియమం ఏం చెప్తుంది? ఆపోజిట్స్ అట్రాక్ట్. పాజిటివ్ నెగటివ్ ఉంటే ఆకర్షింపబడుతుంది. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఉంటే ఆకర్షింపబడుతుంది. ఉత్తర ధ్రువాలుంటే వికర్షింపబడతాయి. నెగటివ్ నెగటివ్ ఉంటే వికర్షింపబడతాయి, పాజిటివ్ పాజిటివ్ ఉంటే వికర్షింపబడతాయి. కానీ కేంద్రములో వికర్షింపబడేటటువంటివి కూడా ఆకర్షణతో కలిసి ఉంటాయి అన్నది సైన్స్ చెప్తుంది. కొంచెం సైన్స్ చదివిన వాళ్ళకి నేను చెప్పింది అర్థమవుతుంది. న్యూక్లియస్లో కేంద్రంలో పాజిటివ్ పాజిటివ్ ప్రోటాన్స్ కలిసి ఉంటాయి. కొంచెం సైన్స్ చదివిన వాళ్ళకి తెలుసు. దీనినే మన భౌతిక జీవితంలో ఒక నియమం చెప్తాం, లైక్ అట్రాక్ట్స్ లైక్. సజాతీయ పదార్థాలు ఒకే చోట చేరుతాయి. తేకాటాడేవాళ్ళు వికర్షించుకోరు, తాగుబూతి వాళ్ళు వికర్షించుకోరు. సజాతీయ అనే పదం అర్థం చేసుకోండి. అక్కడ లైక్ మైండెడ్ పీపుల్ కదా. ఎందుకు చెప్తున్నాను, సైన్స్ పరీక్షలు జరుగుతున్నప్పుడు సైన్స్ స్టూడెంట్స్ అందరూ కలుసుకుని మాట్లాడుకుని ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏది పాయింట్ అర్థమైంది కదా. ఇది మినరల్స్ లో కూడా చూస్తాం మనం, ఖనిజాల్లో కూడా. ఐరన్ ఓర్ అంతా ఓ చోట చేరుతుంది, కాపర్ ఓర్ అంతా ఓ చోట చేరుతుంది. జరగకపోతే అసలు మనం మైనింగే చేయలేము. సజాతీయ తత్వాలు ఒక చోట చేరుతాయి. గురువుల శిష్యులందరూ కూడా ఓ చోటే చేరాలి. సజాతీయం ఏంటి అక్కడ? సజాతీయత జీవితం ఎలా జీవించాలో తెలుసుకునే విద్య నేర్చుకోవడానికి చేరుతున్నాం. ఇది మర్చిపోవద్దు. మీరు ఇది మర్చిపోయారంటే ఇంకా మీ గాయత్రి ఉపాసన వేస్తే, మీ యజ్ఞాలు వేస్తే, అన్నీ వేస్తే ఇంకేదంటే లక్ష్యం ఏమిటి దాని గురించి వెళ్తండి. విద్యలో కూడా మనం ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నాం? డాక్టర్ రోగ నివారణ కోసం చదవటం లేదు, డబ్బు సంపాదన కోసం చదువుతున్నాడు. అది మనకి నచ్చకండి, తప్పు అక్కడ పడుతున్నాం మనం. సబ్జెక్ట్ నేర్చుకో, నేర్చుకున్నాక ఉపయోగించుకో, అది వేరే విషయం. అలాగా ఇక్కడ బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతో తండ్రికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో చోటకి వెళ్ళాడు అనుకోండి, వాడికి సబ్జెక్ట్స్ అవే చదువుతాడు, గురువులు మారుతారు. కానీ గురువులు మారినా సబ్జెక్ట్ మారదు, మీరు అది గుర్తుంచుకోండి. మీకు గురువులు చెప్తున్నటువంటి ఈ విషయం అర్థం అవటం లేదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మా గురువు, మీ గురువు ఏం చెప్పాడయ్యా అది చెప్పు. ఆయన హౌతులివే చెప్పాడు. కాదండి, మా గురువు ఆయన, ఆయన హౌతులివే చెప్తాడు. ద లాస్ ఆఫ్ లివింగ్. ఇది ఇక్కడ మీరు నేర్చుకోబోతున్నారు ఈ మూడు రోజుల్లో. మెనీ మ్యాన్షన్స్ అనేటటువంటి పుస్తకాన్ని చదివాక మీరు కొంచెం మీ బుర్రలకి పదును పెట్టి డెప్త్కి వెళ్ళగలిగితే శంకరాచార్యుల వారు ఎందుకు పుట్టారు, క్రైస్ట్ ఎందుకు పుట్టాడు, బుద్ధుడు ఎందుకు పుట్టాడు, కృష్ణుడు ఎందుకు పుట్టాడు, వీళ్ళ ముగ్గురికి నలుగురికి గురు పరంపరలో ఉన్నారు అనేక మంది యోగులు అవధూతులు, వాళ్ళకి మధ్య ఉన్న లింక్ ఏమిటి, మీకు అర్థమవుతుంది. అర్థం అయ్యాక ఆ అర్థమైంది మీ జీవితంలో మీరు ఉపయోగించుకోవాలి. మీ జీవితాన్ని ఉపయోగించుకోలేకపోయారు అనుకోండి, నేను డాక్టర్ని అవుదాం అనుకున్నాను కానీ యాక్టర్ని అవుదాము అంటారు, యాక్టర్లోనే అవుతున్నాం. ఆధ్యాత్మిక జగత్తులో జీవించే కళ నేర్చుకోవాలి మనం. ఈ జీవించే కళకి ఆధారం ఏంటి అంటే ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం గురించి చెప్తాం నేను. రెండు సర్క్యులేటరీ సిస్టమ్స్ గురించి చెప్పాను, ఒకటి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, రెండవది నర్వస్ సిస్టమ్. ఎలాగైతే మన శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రతి చోటకి నెత్తురు వెళ్తుందో, ప్రతి చోటకి వెళ్తుంది. ఏ పార్టీకి వెళ్ళకపోయినా ఆ పార్టీ ఎండిపోతుంది, డ్రై అయిపోతుంది, దానికి నరిష్మెంట్ ఉండదు. ప్రతి కణ కణానికి వెళ్తుంది. టు ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ సెల్, కోట్లాన కోట్ల సెల్స్ ఉన్నాయి మన శరీరంలో. ప్రతి సెల్కి బ్లడ్ ద్వారా చేరవలసినవి చేస్తాయి. మరి నాడీమండల వ్యవస్థలో రక్త ప్రసరణ జరగదు. మరి ఏం ప్రసరిస్తుంది? ఎలక్ట్రిసిటీ ప్రసరిస్తుంది. ఏ డాక్టర్ అడిగితే చెప్తారు, నాడీమండల వ్యవస్థ మొత్తము, నర్వస్ సిస్టమ్ మొత్తము కూడా ఎలక్ట్రాన్ ఫ్లో ద్వారా జరుగుతుంది. బ్రెయిన్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీయే. వోల్టేజ్ తక్కువ, మిగతా విషయాలు తక్కువ, కానీ నియమాలు అవే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎలక్ట్రిసిటీ నియమాలను నర్వస్ సిస్టమ్కి కనుక మీరు ఉపయోగించుకుంటే ప్రాణాయామంలో మీరు నిష్ణాతులు అవుతారు. ఎలక్ట్రిసిటీ, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ డైరెక్ట్ చేయాలి. ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏ వ్యవస్థలో పనిచేస్తుంది? నాడీమండల వ్యవస్థలో పనిచేస్తుంది. మరి నాడీమండల వ్యవస్థలో ఈ విద్యుత్ ప్రవాహము పని చెయ్యాలి అంటే మనం ఏ శక్తిని ఉపయోగించుకుంటున్నాం? ఇచ్చాశక్తిని ఉపయోగించుకుంటున్నాం. నా చిటికిన వేలు కదపాలి అని ముందు నేను అనుకున్నాక కదుపుతా, అనుకోకుండా కదపలేను కదా. మన శరీరాలలో సబ్ కాన్షియస్ మైండ్ అని ఒక మైండ్ ఉంది. అది మన హృదయాన్ని, వీటిని ఏమంటారు, వీటిని వాలంటరీ ఐ ఏంటండి, అనైచ్ఛికంగా ఇన్వాలంటరీ. మనమేం కంట్రోల్ చేయము, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, హార్ట్ని కానీ, రెప్పపాటుని కానీ, దాన్ని కానీ మనమేం కంట్రోల్ చేయము. దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అని. రెండోది కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ దేంతో ఉపయోగించుకుంటున్నాం మనం? కోరికలతో ఉపయోగించుకుంటున్నాం. కోరికలు, ఆకలి వచ్చింది ఏం చేస్తావు? అర్థమైందా? అంటే నీ చెయ్య కాదు అది కదలాలి అంటే నీకు ఆకలి వేసినా ఏం వేసినా ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, మోటార్ నెర్వ్స్, ఎఫరెంట్ నెర్వ్స్, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని మన ఆధ్యాత్మిక భాషలో చెప్పుకుంటాం. జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియం కదులుతుంది కదా. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల కదలికలో హార్ట్ బీట్స్, చెమట పోయటం, జుట్టు పెరగటం, గోళ్ళు పెరగటం, ఇవంతా మెకానికల్గా జరుగుతాయి, యాంత్రికంగా జరుగుతాయి. అది మనం నియంత్రించాం. సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఎంత దానికి కావాల్సిన హార్మోన్స్ ఎంత రిలీజ్ అవ్వాలి, ఎంజైమ్స్ ఎంత రిలీజ్ అవ్వాలి, అదంతా బాడీ క్యాలిక్యులేట్ కరెక్ట్గా చేసుకుని ఇస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ అర్థమైంది కదా మీకు. ఇది చాలా అవసరం మీకు. ఇది ఎందుకంటే ప్రాణమయ కోశం తర్వాత కోశానికి వెళ్ళబోతున్నాను నేను. కానీ ప్రాణమయ కోశం కదలిక దేని మీద ఆధారపడింది అంటే ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడింది. ఏ ఎలక్ట్రిసిటీ? ఈ ఎలక్ట్రిసిటీయే. ఇది ఏ నియమాలతో పనిచేస్తుందో మీ శరీరంలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ కూడా అదే నియమాలతో పనిచేస్తుంది. ఒక టెలిఫోనిక్ సర్కిట్ లాగా. ఇది కాకుండా సూపర్ కాన్షియస్ అని ఒక స్థితి ఉంది అని మన గురువులు చెప్తారు. ఇది కుండలిని శక్తితో పనిచేస్తుంది. ఎలా అర్థమైంది కదా? బ్లడ్ సర్క్యులేషన్ మనం బతికుండేటటువంటి దానికి ప్రకాశాన్ని గుర్తించగలిగేటటువంటిది లైట్ ఎనర్జీతో కదులుతుంది. నర్వస్ సిస్టమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీతో రియాక్ట్ అవుతుంది. ఇది కాకుండా ఈ నర్వస్ సిస్టమ్తో ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ బ్లడ్ వ్యవస్థ ఎలా ఉన్నదో, నర్వస్ సిస్టమ్ ఎలా ఉన్నదో, నాడులు అలా ఉన్నాయని మన ఆధ్యాత్మిక విద్య చెప్తుంది. నాడులు, నర్వ్స్ వేరు, అది కాస్త గుర్తుంచుకోండి మీరు. ఈనాడు చాలా మంది తెలియక రెండింటినీ ఒకేలాగా వాడేస్తున్నారు నాడులు అనేది. ఈ నాడులు నర్వస్ సిస్టమ్ కంటే సూక్ష్మమైనది, కంటికి కనిపించదు. ఈ కంటికి కనిపించినటువంటి ఆ మూడవ వ్యవస్థలో జీవితము ప్రాణశక్తి ఉంటుంది, దానినే కుండలిని శక్తి అని కూడా అంటాం మనం. చేత ప్రకృతిలో మూడు శక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి లైట్, లైట్ వెనకాతలు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ వెనకాతలు ఉన్నటువంటి కుండలిని గురించి ఇప్పటికే సైంటిస్టులకు ఏమీ తెలియదు. మనము నేర్చుకుని మనము దీని మీద రీసెర్చ్ చేయగలిగితే ఆ అద్భుతము 2011లో మీ ద్వారా జరగవచ్చు. మొదటి అద్భుతం అర్థమైంది కదా. ప్రాణం అంటే ఏమిటి, ప్రాణం ఎక్కడ ఉంటుంది, చనిపోతున్న వాడి ప్రాణం ఎలాగ మనం నిద్ర లేపగలం, జీవింపజేయగలం. గురువులకి తెలుసు దీన్ని, మిల్లిమిల్లిగా 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 గురువులు ప్రపంచానికి అందజేస్తూనే వచ్చారు అవధూతల ద్వారా. అవధూతల చరిత్రలో మీరు చదివి ఉంటారు, గురు చరిత్రలో సావిత్రి అనేటటువంటి ఒక ఆవిడ, భర్త ప్రాణాలు పోతాయి 30 ఏళ్ళకి. ఈ సంఘటన ఎంతమంది గుర్తొస్తుంది, అంతేనా? ఓకే ఓకే ఓకే, వస్తుంది గురువు దగ్గరికి, శ్రీ గురువు దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. ఏడుస్తే ఏం చేస్తాడు, బతికిస్తాడు. బతికించాక ఒక మాట అంటాడు, నేనేం చేయలేదు, ఆడిటర్ చేసే పని చేశాను, బ్రాడ్ ఫార్వర్డ్, నెక్స్ట్ బర్త్లో ఆయన 70 ఏళ్ళు బతుకుతాడు, అది ఇక్కడికి తీసుకొచ్చాను నేను, అంటే నెక్స్ట్ బర్త్లో 30 ఏళ్ళు తీసుకొస్తాడు. ఇప్పుడు ఇప్పుడు అమరత్వం గురించి నేర్చుకోకపోతే, నేర్చుకుంటే సరే భౌతిక శరీరం అంటే ఇది క్లియర్, అది కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తి నర్వస్ సిస్టమ్ లాగే మన శరీరంలో పనిచేస్తూ ఉంటుంది 72,000 నాడులలో. అంత ఎగ్జాక్ట్గా కౌంట్ చేశారు మన వాళ్ళు. ఈ 72,000 నాడుల్లో 14 నాడులు చాలా ముఖ్యమైనవి, అందులో 3 చాలా ముఖ్యమైనవి. ఆ 3 పేర్లు మనకి తెలుసు, ఈడ, పింగళ, శిశుద్ధ. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే, వేగస్ నెర్వ్ అని ఒక నెర్వ్ ఉంది, ఇన్ఫీరియర్ వేనకోవా అనే ఒక బ్లడ్ వెసల్ ఉంది మాకు తెలుసు. అంతేత మేము డాక్టర్లమే అని ఎవడైనా మూర్ఖుడు అన్నాడు అనుకోండి, ఏమంటారు వాడిని? తెలుగు తెలుసు, తెలుగు తెలిస్తే ఏం లాభం, ఏం తెలియదు మీకు, ఇంత అది నేర్చుకోండి, అది ఇక్కడ నేర్చుకుంటారు మీరు. ఈథరిక్ డబుల్లో ఉంది ఇది, ఈ ఈథరిక్ డబుల్ ఒరిజినల్ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ బుక్ ఏఈ పోవెల్ అనేటటువంటి ఆయన రాసిన దాంట్లో ఉంటుంది, ఇక్కడ గైడ్ బుక్ ఉంది. కానీ ఇక్కడ ఒరిజినల్ చెప్పలేను నేను, కానీ గైడ్లో మీరు చదివేసుకోండి. కానీ ఇదంతా కూడా భగవద్గీత యొక్క 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, చాలా చాలా స్పష్టంగా చెప్పబడింది ప్రాణనైపుణ్యం గురించి. కానీ గీత మీద కమెంటరీ రాసేవాళ్ళు ధన్యులు, అది చదివేవాళ్ళు ధన్యులు, ఇదేమీ తెలీదు. ఆశ్చర్యవత్ పశ్చితి కచ్చిదేనం, ఆశ్చర్యవత్ వదిత తదైవ చాన్య, ఆశ్చర్యవత్తైవ మన్య శృణోతి, కానీ శృత్వాప్యేనం వేదన చేయవత. ఇంకా కబుర్లు చేత ఈ రాబోయేటటువంటి అద్భుతాలలో మీకు ఒక్కొక్క అద్భుతం అర్థమవుతుంది కదా. మొట్టమొదటి అద్భుతం ఏంటి అంటే, మీకు ఈ కుండలిని శక్తి ద్వారా మీ నాడీ మండల వ్యవస్థ, నాడులంటే నర్వస్ సిస్టమ్ గురించి నేను మాట్లాడటంలే, ఇడ, పింగళ, సుషుమ్న, దాని తర్వాత ఉన్నటువంటి 14 ముఖ్యమైనటువంటి నాడులు, తర్వాత 72,000 నాడులు ఎలా పనిచేస్తాయి అన్నది ప్రాణమయ శరీరం, అది ప్రాణమయ శరీరం. ఈనాడు ప్రపంచంలో కుండలిని గురించి ఎవరికి ఏమీ తెలియదు. భగవద్గీత 8వ అధ్యాయంలో ఈ కుండలిని గురించి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు, రెండు రకాలుగా మీరు నేర్చుకోవాలి. లెఫ్ట్ హెమిస్పియర్ లో ఉన్నటువంటి నాడులు, నాడులు అంటే నర్వ్స్ కాదు, కుండల్ని ప్రవహించేటటువంటి భౌతికమైనవే కానీ మన కంటికి కనిపించినటువంటి నాడీమండల వ్యవస్థ, ఎడంవైపు ఉన్నటువంటి నాడీమండల వ్యవస్థ గురించి నేర్చుకునే దాన్ని దక్షిణాయనము అంటాం. రివర్స్ అవుతుంది, పైన దక్షిణ అంటే కుడి అసలు, కానీ మీకు కొంచెం నర్వ్స్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు ఇక్కడ రివర్స్ అవుతుంది అనేది. తెలియకపోయినా ఒప్పేసుకోండి ప్రస్తుతానికి. అంతేత దక్షిణాయనము అంటే ఏంటి, మీ లెఫ్ట్ హెమిస్పియర్ గురించి, అందులో ఉన్నటువంటి నాడుల గురించి చెప్పేటటువంటి శాస్త్రము ఖచ్చితంగా భగవద్గీతలో 8వ అధ్యాయంలో దాని గురించి చెప్పేది. కానీ లెఫ్ట్ హెమిస్పియర్ గురించి చెప్తే నీకు అమరత్వం రాదు నాయన, నువ్వు మళ్ళీ కిందకి రావాలి. కానీ ఈ రైట్ హెమిస్పియర్ పింగళ గురించి మీకు కనుక తెలిస్తే మీకు అమరత్వం గురించి అర్థమైపోతుంది. ఇంకేత ఇవి రెండు ఎప్పుడైతే కలుస్తాయో, పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడైతే కలుస్తాయో లైట్ వస్తుంది. లైట్ చాలా అందంగా ఉంటుంది కనుక దాన్ని సుషుమ్న అంటాం. సుషుమ్న అంటే అందమైనది అన్నారు. ఇది నేర్చుకోవాలి మీరు. మీకు అర్థమవుతుంది అంతత కబుర్లు చెప్తూ కాలక్షేపం కోసం వస్తే ఇక్కడ నేను చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఇది మీరు నేర్చుకుంటాము అంటే ఈ 3 రోజుల్లో మీ అంతట మీరు సరిగా అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం మీకు వచ్చేస్తుంది. బికాజ్ యు ఆర్ హియర్. ఇంటర్మీడియట్ క్లాస్లో వచ్చినటువంటి వ్యక్తి లెక్చరర్ రూమ్లోకి వచ్చాక, ఏమండి నాకు ఇంటర్మీడియట్ చదివే అర్హత ఉందా అని అడుగుతాడా? ఎందుకు అడగడు? నువ్వు వచ్చి కూర్చుని ఉన్నావు, వింటున్నావు, మరి మీకు అర్హత ఉందా లేదా అని నన్ను అడగక్కడు, నాకు తెలీదు, నా లాజిక్ ఇది. కానీ మొదటి రోజు క్లాసుకు వచ్చి క్లాస్ ఎగ్గొట్టేసే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. మరి వాళ్ళకి ఈ సబ్జెక్ట్ వస్తుందా? కానీ నేర్చుకునే అర్హత ఉందా లేదా వాళ్ళకి? ఇది క్లియర్, మీకు అర్హత ఉన్నది, ఆ విశ్వాసం మీకు ఉండాలి. ఆ విశ్వాసం ఉండాలి, నాకు ఈ విద్య నేర్చుకునే అర్హత ఉంది, ఎందుకంటే వింటున్నావు కనుక. ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి మీకు? కానీ శ్రద్ధ కూడా ఉండాలి. శ్రద్ధ అంటే ఏంటి? ఆ విశ్వాసాన్ని 1 సంవత్సరం వరకు కొనసాగించడం. కాలేజీలోనూ అంతే, ఇక్కడ అంతే. అవునండి, మీరు బాగానే చెప్పారు. మా పేదతో ఈథరిక్ డబుల్ అన్నారు, కర్మసిద్ధాంతం అన్నారు, నిజమే. ఇవి కరెక్ట్ అనే విశ్వాసం ఉండాలి. దాని తర్వాత ఇది నేర్చుకోవటానికి ఎన్నాళ్ళు కష్టపడాలి? 1 ఇయర్ కాదు. నా కోరిక మీతో ఓపెన్గా చెప్తున్నాను, నెక్స్ట్ గురు పూర్ణమికి 12,000 మంది సిద్ధ పురుషులతో మనం క్లాస్ తీసుకోవాలి. మీరు ఈ గురువులు చెప్పే మ్యాజికల్ చేయగలగాలి. చచ్చిపోయిన వాడిని బతికించగలగాలి, రోగం వచ్చిన వాడి రోగం తీయగలగాలి. అందరిది తీయగలవా? ఏ డాక్టర్ అయినా అందరినీ బతికించగలరా? డాక్టర్ని మాత్రం ఇది అడగరా? యోగిని అడుగుతారా? మళ్ళీ అక్కడ కర్మ ఉంది, కానీ యోగి ఆ కర్మని అడ్జస్ట్ చేయగలడు. ఇందాక చెప్పాను సావిత్రి గురించి, అది నేర్చుకోబోతున్నారు. ఇది అంతా చేస్తూ ఉంటే, ఇదంతా చేయటానికి కావలసినటువంటి ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి మీకు ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఎవడైనా, చాలా చిన్నపిల్లవాడు, వాడికి ఇచ్చిన బొమ్మలు అవి విరక్కొడుతూ ఉంటే మీరు ఏమంటారు? విరక్కొడుతున్నారు అంటారు, వీడు ఇంజనీర్ అవుతాడేమో అంటారు. అందరా అలా అనన్న వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? వాడు చేస్తున్న పని ఏంటి? బొమ్మలు విరక్కొడుతున్నాడు. మీరెక్కడికి తీసుకెళ్తున్నారు దాన్ని? ఇంజనీర్ అవుతాడు. లాజిక్ అర్థమైందా? ఇందుకు ఉదాహరణ ఇచ్చాను. మీరు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి, అక్కడ వాడి మానసిక స్థితి ఏంటి? ఇచ్చిన బొమ్మ విరక్కొట్టడం, అంతే కదా. మరి మీరు యోగులు అవ్వగలరా? మీరేమి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే మాకు యోగ సిద్ధి వస్తుంది. దానికి ఒక ఫార్ములా ఉంది, ఒక మానసిక స్థితి ఉంది. ఆ మానసిక స్థితిని సాధారణంగా మనస్సులో ఉండేటటువంటి ఆలోచనలను మనం అగ్నిగా చెప్తాం. ప్రతి ఆలోచన కూడా ఒక అగ్ని. ఈ మానసిక స్థితిని నచికేతాగ్ని అంటాం మనం. యోగము నేర్చుకోగలిగేటటువంటి మానసిక స్థితి. ఇంజనీర్ ఇవ్వాలి అనేటటువంటి మానసిక స్థితి చిన్నప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది? బొమ్మలు విరగొట్టడంలో, పీకి పెట్టడంలో తెలుస్తుంది. అలాగే యోగులు అవ్వాలి అనేటటువంటి మానసిక స్థితికి ఒక ఉపనిషత్తులో చాలా నిషేధంగా దీని గురించి చెప్పబడి ఉన్నది. దానిని కఠోపనిషత్ అంటాం మనం. నచికేతాగ్ని గురించి ఉన్నది ఇక్కడ కూడా. నాకు భారతీయుల మీద కొంచెం కోపం వస్తుంది. ఇంత జ్ఞాన నిధిని ఉంచుకొని ఎందుకు ఇలా బతుకుతున్నామనని చేత కాని వాళ్ళలాగా, దద్దమ్మల్లాగా. ఒక చిన్న సమస్య వస్తే బ్రేక్అప్, ఆత్మహత్య. నచికేతాగ్ని లాంటి యోగ సిద్ధి పొందటానికి కావాల్సిన మానసిక స్థితి ఎలా వస్తుందో చెప్పబడేటటువంటి ఒక చిన్న పుస్తకం కఠోపనిషత్తు ఉంది, ఇక్కడ ఉంది కదా. ఇది కూడా గైడే. మరి టెక్స్ట్ బుక్స్ కావాల్సినవి ఉన్నాయి. శంకరాచార్య వారి కమెంటరీ ఉంది దీని మీద, సినిమయానంద కమెంటరీ ఉంది. ఆయన ఎవరు? రామకృష్ణ పరమహంస. వాళ్ళ దాంట్లో వాళ్ళ మీరు అన్నీ చదువుకోవచ్చు టెక్స్ట్ బుక్స్గా. మలయాళం అనేది ఆ పేరు గుర్తుకనేది చాలా మంచి పుస్తకం ఉంది. ఈ కఠోపనిషత్తులో కావాల్సింది ఏంటి అంటే నచికేతాగ్ని మీలో లేవాలి. చాలా స్పెసిఫిక్గా యముడు నచికేతుడితో చెప్తాడు, ఈ రోజు నుంచి నేను చెప్పిన ఈ విషయము ప్రపంచంలో నచికేతాగ్నిగా ప్రసిద్ధి చెందుతుంది అని. మీరు ఎప్పుడైనా విన్నారా నచికేతాగ్ని ఎక్కడుందో? అంటే యముడు ఇచ్చిన వరదానం ఫ్లాప్ అయిందనమాట. అందులో యముడు నచికేతుడికి ఈ వరదానం ఇస్తాడు, ఈ రోజు నుంచి ఈ మానసిక స్థితి నచికేతాగ్నిగా ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచుతుంది అని. ప్రఖ్యాతి గాంచింది వచ్చింది నాకు తెలీదు. కారణం ఏంటో తెలుసా? ముఖ్యంగా ఆధ్యాత్మిక జగత్తులో ఒక పరమ మూర్ఖత్వము చాలా ప్రచారంలో ఉంది. మీరు కోపం తెచ్చుకుంటే తెచ్చుకోండి, ఐ డోంట్ మైండ్ ఇట్. ప్రతి ఒక్కడూ మాట్లాడేవాడు, ప్రతి ఒక్కడూ మాట్లాడేవాడు. మెడిసిన్ గురించి ఎవడు మాట్లాడాలి? కనీసం ఎంబీబీఎస్ అయినా పాస్ అయ్యి ఉండాలి, పాస్ అయ్యి ఉండాలి కదా. మరి ఇక్కడేంటో ఒక రెండు పుస్తకాలు కూడా చదవరు, ఆర్గ్యుమెంట్స్కి వస్తారు. ఆర్గ్యుమెంట్స్కి రావటం లేదు, దే వాంట్ టు జస్టిఫై దేర్ ఫూలిష్నెస్. నీకు రాదు రాదని చెప్పకపోతే నీకున్నటువంటి స్థాయి నుంచి నిన్ను నమ్మేటటువంటి వాళ్ళు చాలామంది గంగలో దింటారు. అందుకని పూర్వకాలంలో రూల్స్ ఏం పెట్టారంటే డోంట్ డిస్కస్. కానీ ఇప్పుడు డిస్కస్ చేయకపోతే కొంప ముగుతుంది, పుట్టుకపోయే ప్రమాదం ఉంది. ఇంకేంటే ఎవరికి ఏమీ రాదు. ఇంకేట పూర్వకాలంలో ఆ నియమం చెప్పారు కదా, మాట్లాడకూడదు ఎవరి గురించి, ఎప్పుడు మాట్లాడకూడదు. అర్థమైందా? అసలు ఇప్పుడు మాట్లాడకపోతే జరిగే ప్రమాదం ఏంటో తెలిస్తే ఈ విద్య గంగలో దిగేటట్టుంది. దిగేటట్టు కాదు, దిగిపోయింది. మనం చేయగలము అనేటటువంటి నమ్మకం నాకు ఎందుకుంది అంటే వాళ్ళు ఆ అద్భుతాన్ని చేయబోతున్నారు 2011లో. మీలో ఎంతమంది సిద్ధ పురుషులు అవుతారో, యోగులు అవుతారో దేని మీద ఆధారపడి ఉంటుంది? మొట్టమొదటి ఈ పుస్తకాలలో ఈ విషయము స్పష్టంగా చెప్పబడి ఉన్నది అనే విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలి? కనీసం ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు దీని మీద అధ్యయనం చేసి సాధన చేసే సబూరి ఉండాలి, శ్రద్ధ విశ్వాసం. అక్కడ గురు పరంపరలో సిద్ధి సాయి సత్యసాయి గురించి సెలక్షన్ అందుకు జరిగింది. ఇది ఉండాలి. శ్రద్ధ అంటే అర్థమేంటి? ఇప్పుడు మీకు శ్రద్ధగా చదువుకో అంటే అర్థమేంటి? రోజు చదువుకో అని అర్థం, పరీక్షల ముందు కాదు. నిన్న అదేదో సినిమా చూస్తున్నా, పందెం కూడో ఏదో. మీరు ఎంతమంది చూశారా సినిమా? అదేంటి సినిమా చూడరా మీరు? యు ఆర్ టూ గుడ్, సినిమా చూడండి, బికమ్ బ్యాడ్. ఎందుకు అది చెప్తున్నాను? అందులో పరీక్షలు జరుగుతున్నాయి, ఓపెనింగ్ షాట్. హీరో గారేమో బాస్కెట్బాల్ తీసుకుని పొద్దున్నే లేచి ఆడుకుంటున్నాడు, మిగతా వాళ్ళందరూ సీరియస్గా చదివిస్తున్నారు. చదువుతున్న వాళ్ళకి చదవని వాళ్ళని చూస్తే అసూయ అని నాకు ఆ సినిమా చూశాక అర్థమైంది. చదవని వాళ్ళు చదివే వాళ్ళని చూసి అసూయ పట్టడం కాదు, రివర్స్. మేము ఇంత కష్టపడి చదువుతూ ఉంటే వాడు ఆడతాడా? అదేముందయ్యా, రోజు చదివేవాడు పరీక్షల ముందు చదవక్కర్లేదు, రోజు చదవని వాడు పరీక్షల ముందే చదువుతాడు. ఓకే చదువు, కానీ శ్రద్ధ లేనివాడు అని అర్థమైందా? రోజు చెయ్యాలి. అదొక కండిషన్ గుర్తుంచుకోండి. ఈ మూడు రోజులు కాదు, ఇక్కడ నేర్చుకున్న విద్యను మీరు ప్రతిరోజు ఓ సంవత్సరం పాటు పాటించాలి. నెక్స్ట్ గురు పూర్ణిమ లోపల దీనికి ఏ మానసిక స్థితి ఉండాలి అని చెప్తున్నాను నేను. నచికేతాగిని మీలో ఉండాలి. అంటే ఏమిటి? మీలో ఉన్నటువంటి ఐదు కర్మేంద్రియాలు మూసుకుపోవాలి. నచికేతాగిని అంటే అర్థం అది. ఐదు కర్మేంద్రియాలు అంటే అర్థమవుతుంది కదా? ఈ ఐదు కర్మేంద్రియాలు మీరు ఉపయోగించకూడదు. జ్ఞానేంద్రియాలు మాత్రమే అవేర్నెస్లో ఉండాలి. ఈ జ్ఞానేంద్రియాలు దివ్యత్వాన్ని పొందాలి. ఈ అగ్నిలో పడి, ఈ అగ్నిలో నచికేత అగ్నిలో పడి అంటే ఏంటి? మీ జ్ఞానేంద్రియాలని ఈ నచికేత అగ్నిలో ఆహుతి వేయాలి. మీరు అపానే జిహ్వతి ప్రాణం, ప్రాణోపానం తదా పరే అనే దానికి అర్థం అది. అపానవాయువు అనేది కర్మేంద్రియాలకి పనిచేసేది, ప్రాణవాయువు అనేది జ్ఞానేంద్రియాలకి పనిచేసేది. అది కూడా చాలామంది తెలియదు. కానీ దీని హింట్స్ నీకు శ్యామాచరణ్ లహరి అనే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయన యొక్క శిష్యుడు పరమహంస యోగానంద. పేర్లు విన్నారు మీరు? విన్నవాళ్ళు ఓకే. లహరి మహాశయ, పరమహంస యోగానంద. అంచేత ఇప్పుడు లహరి మహాశయ, పరమహంస యోగానంద యొక్క పాయింట్ నేను ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, ఈ ప్రాణమయ కోశము శ్వాస మీద ఆధారపడి లేదు, సంకల్పము మీద ఆధారపడింది. ఇందాక నేను చెప్పింది మీకు గుర్తుందో లేదో, కావాలని నేను వెనక్కి ముందుకి వస్తున్నా. ఒకటి చిన్న సంఘటన గుర్తొచ్చింది కనుక చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక యూనివర్సిటీ లెక్చరర్ పాఠం చెప్తారు యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీ లెక్చరర్స్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నటువంటి స్టూడెంట్స్ నాకు ఫ్రెండ్స్. పాయింట్ అర్థమవుతుందా మీకు? యూనివర్సిటీలో కొంతమంది లెక్చరర్స్ పనిచేస్తున్నారు, వాళ్ళు ఏదో సబ్జెక్ట్ చెప్తున్నారు యూనివర్సిటీలో. ఆ సబ్జెక్ట్ నేను ఇప్పుడు ఎత్తాను నేను, కానీ వాళ్ళు ఆ సబ్జెక్ట్ చెప్తున్నారు. యూనివర్సిటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక అందరి లెక్చరర్స్ అదే సబ్జెక్ట్ చెప్తారు. కెమిస్ట్రీ చెప్తే కెమిస్ట్రీ చెప్తారు, ఫిజిక్స్ చెప్తే ఫిజిక్స్ చెప్తారు, లా చెప్తే లా చెప్తారు. ఒకసారి డిస్కషన్ వచ్చింది ఎవరు బాగా చెప్తారు అని. అది ఇప్పుడు నాకు గుర్తుండిపోయింది. ఆ బాగా చెప్తే లెక్చరర్ లాగా అవుదామని నా కోరిక. తప్పేం లేదు కదా. సరే, ఏంటి వాళ్ళు డిస్కస్ చేసుకుని నిర్ణయించుకున్నది? ఒక లెక్చరర్ చాలా బాగా చెప్తాడు. ఎంత బాగా చెప్తాడ అంటే నిద్రపోతే కూడా చెప్పగలడట. అంటే అంత బాగా చెప్తాడని, మళ్ళీ నిద్రపోతే చెప్తాడు అనకండి. ఇంకొక లెక్చరర్ ఉన్నాడు, బాగా చెప్తాడు, కానీ అంత బాగా బురకిచ్చేటట్టు చెప్పడు. థర్డ్, నేను ఎవరిని అవ్వాలనుకుంటున్నాను, చాలా బాగా చెప్తాను. ఆయన చాలా బాగా మంచి బాగా చెప్తాడు రామకృష్ణ అన్నారు. ఇందువల్ల అన్నారు, ఆయన చెప్పింది ఏమీ అర్థం అదే అన్నారు. నిజంగా జరిగిన సంగతి ఇది. మరి నేను ఆ లెక్చర్లను అవుతామని మిమ్మల్ని కలిసి ముందుకి వెనక్కి ఎందుకు వస్తున్నానంటే, ఆ ముందుకి వెనక దాంట్లో డెప్త్ పెరుగుతుంది. ప్రాణమయ కోశం గురించి, శ్వాసకి ప్రాణమయ కోశం గురించి ఉన్న సంబంధంలో ఈ లహరీ మహాశయ అనేటటువంటి మహానుభావుడు భగవద్గీతలో 700 రకాల ప్రాణాయామాల 700 శ్లోకాలలో ఉన్నది అని నిరూపిస్తాడు. 700 రకాల ప్రాణాయామాలు. కానీ ఈ ప్రాణాయామాలన్నీ నేర్చుకోవటానికి మీకు బేసిక్గా, ఇందాక నేను ఉదాహరణ ఇచ్చాను, ఇంజనీర్ ఎవడవుతాడు, బొమ్మలు విరక్కొట్టేవాడు. మరి ప్రాణాయామం నేర్చుకునేవాడు ఎవడై ఉండాలి? నచికేతాగ్ని ద్వారా శరీరంలో పనిచేయించగలిగేటటువంటి వ్యక్తి అవ్వాలి. ఈ నచికేతాగ్నిని మన శరీరంలో ఎలా రైజ్ చేయగలము అనేటటువంటి దాంట్లో మీరు మొదటి రోజు కాలేజీకి వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి అది అది అని చెప్తారు కదా. మరి నేను చెప్తాను అంతే, ఈ టెక్స్ట్ బుక్స్ కొనకుండా మాత్రం మీకు ఏం లాభం లే. కానీ చిన్న చిన్న పుస్తకాలుగా ఇచ్చాను నేను, అది 20 పేజీలు, అంతకంటే ఎక్కువ లేదు. దాని ఎక్స్ప్లెనేషన్ సిడీ ఈజ్ ఆల్సో అవైలబుల్. అంటే 20 పేజీలు నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని సిడీ కూడా అవైలబుల్గా ఉంది, మీరు అది చదువుకోండి. ఇది ఎంత ఎందుకు? ప్రాణమయ కోశానికి. ప్రాణమయ కోశం ఎందుకు? అమరత్వ సిద్ధికి. అమరత్వ సిద్ధి దేని వల్ల వస్తుంది? నచికేతాగ్ని వల్ల వస్తుంది. ఈ నచికేతాగ్ని బేసిస్ ఎక్కడ చెప్పబడింది? భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పబడింది. అపాదే జుహతి ప్రాణం ప్రాణోపానం తదాపరి అన్న దానికి కుండలిని జాగరణ ఎందుకు అనేటటువంటి ఆ పుస్తకంలో శ్రీరామ శర్మ ఆచార్య, మాతా భగవతీదేవి శర్మ వాళ్ళ పుస్తకాల్లోంచి ఆ 20 పేజీలు మాత్రమే నేను మీకు, నేను చెప్పను మీరు చదువుకోవాలి. పొద్దు నుంచి సాయంత్రం వరకు క్లాసెస్, ఈ క్లాసెస్ మీరు కండక్ట్ చేసుకోవాలి. సాయంత్రం వాటన్నిటినీ కలిపి చెప్పేస్తాను నేను, ప్రాక్టికల్స్ కూడా. దీనినే ఇంకొక భాషలో, ఇంకొక సంస్థలో అమనక్క యోగము అంటాం. నచికేతాగ్ని జాగరణ లేకపోతే అమనస్క యోగం. ఈ అమనస్కమ యోగానికి మాండిక్యోపనిషద్ అని ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది, దానికి కారిక ఉంది. గౌడపాదులు వారు, అంటే శంకరాచార్యులు వారి గురువు, దాచిన కారిక ఉంది. ఈ రెండింటినీ కలిపి చాలా బాగా చెప్పినటువంటి పుస్తకం చిన్మయానంద గారు రాసినటువంటి మాండిక్యోపనిషద్ మీద కమెంటరీ. ఆ ఉపనిషత్తులో 12 శ్లోకాలు ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్ 256 శ్లోకాల్లో ఇచ్చారు, అది వేరే విషయం. కానీ మాండిక్యోపనిషత్తులో ఉన్నది 12 శ్లోకాలు. ఇంకా మీరు దాన్ని ఇంకా తగ్గించుకోదలుచుకుంటే ఓంకార సాధన అని కూడా అనుకోవచ్చు. ఆ ఊ మా అంతే. మీరు ఇప్పుడు ఏ సంస్థ దీని గురించి చెప్తుందో మీకే అర్థమైపోయి ఉంటుంది. సోమనాథ్ మహర్షి గారు ఓంకార సాధన ఓమ గురించి చెప్తారు, ఆ సంస్థ దాని గురించి చెప్తుంది. ఈ అమనస్క యోగాన్ని కఠోపనిషత్ ద్వారా డైరెక్ట్గా మనకు అందజేసినటువంటి గురు పరంపర రమణ మహర్షి గారు. శ్రేయో మార్గము ప్రేయో మార్గము అంటే ఇప్పుడు ఈనాడు మీరు సాధకులుగా నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండాలి. మేము ఆధ్యాత్మిక జగత్తులో చేస్తున్నాం కనుక ఎక్కడికో వెళ్ళిపోతాము అని అనకూడదు. ప్రేయో మార్గము. ప్రేయో మార్గం అంటే మీకు లాభించింది, కుటుంబ పోషణ కావాల్సింది. మీరు మీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నారో అలా జీవించండి. రాత్రిళ్ళు శ్రేయో మార్గం చేయండి, నచికేతాగ్ని ఎలా ఉపయోగించుకోవాలో చేయండి. అంతేకా మన జీవితాలు రెండుగా తీరిపోతాయి. ప్రేయో మార్గంలో మీరు సాధకులని ఎవరికి తెలియకూడదు. మీరు ఎవరికి చెప్పక్కర్లేదు. అడిగిన వాళ్ళకి ఇలాగ మనం అందరం కలుసుకుని చేస్తున్న వాళ్ళు, మీరు ఒకే ఆఫీస్లో కానీ ఇలాంటి టైం అప్పుడు నెలకో ఎప్పుడో కలుసుకున్నప్పుడు యూ కెన్ డిస్కస్. ఇది ఏ మార్గము? శ్రేయో మార్గము. మామూలుగా మన నిత్య జీవితంలో మనం చేసేటటువంటిది శ్రేయో మార్గము. క్లియర్? దీని గురించి కఠోపనిషత్తు చెప్తుంది. ఈ కఠోపనిషత్తు ఎలా జీవించాలి అని రమణ మహర్షి గారు జిల్లేళ్ళ ముడియమ్మ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఆ పుస్తకాలు చదువుకోండి. ఇందులో అమనస్క యోగం అని మొదటి పుస్తకమే, అందులో ఆ డీటెయిల్స్ ఉన్నాయి. ప్రాణమయ కోశం అర్థమైంది కదా? ప్రాణమయ కోశం నుంచి నెక్స్ట్ స్టేజ్ ఎక్కడికి వెళ్ళాం మనం? అన్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. సూపర్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలంటే మీరు ఏ మార్గాన్ని? అమనస్క యోగాన్ని. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాన. ఇక్కడ మీరు చేయవలసింది ఏమీ లేదు అన్నది గుర్తుంచుకోండి. మీరేం చేయలేరు. అక్కడ నుంచి కిందకి రావాలి. డిసెంట్ అంటాం మనం. దేని యొక్క డిసెంట్? సూపర్ మైండ్ యొక్క డిసెంట్. ఇది ఎవరు చెప్పారు? అరవిందులు, ఆ గురు పరంపరది. కానీ ఇందులో ఏది వదిలేస్తారు మీరు నాకు చెప్పండి? ఏది వదిలించినా మీరు పైకి కలియరు. ప్రాణమయ కోసం తెలియాలి అంటే లారి మహర్షి, అమనస్క యోగము నచికేతాగ్ని తెలియాలి అంటే రమణ మహర్షి కఠోపనిషత్తు తెలియాలి. అంటే రమణ మహర్షి అన్నాక పక్కన మీరు అది కూడా జంట గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇడాపిండల జంట, అది లెఫ్ట్ హెమిస్ఫియర్ ఒకటి డెవలప్ అవుతే లాభం లేదు, రైట్ హెమిస్ఫియర్ కూడా డెవలప్ అవ్వాలి. అందుకని ఆ జంట లేవు. ఇక్కడ రాధాకృష్ణులు అంటే అక్కడ స్త్రీ పురుష భేదం కాదు, లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్ గురించి చెప్తోంది. ఇందులో ఒకటి బాగా డెవలప్ అయిపోయింది అనుకోండి, రెండో డెవలప్ అయిపోయింది అనుకో, డెవలప్ అవ్వలేదు అనుకోండి, మీకు తెలిసితే ఏమవుతుందో అన్బ్యాలెన్స్డ్ మైండ్ అవుతుంది. అంతేత ఎప్పుడైతే మీరు ఈ అమనస్క యోగాన్ని ప్రాక్టీస్ చేసుకుంటారో దీనిని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళి మీరు యోగ నిద్రలోకి వెళ్ళగలుగుతారో. మీరు యోగ నిద్రలోకి వెళ్ళాలి. భగవద్గీత 2వ అధ్యాయంలో దాని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అందరూ మెలకువగా ఉన్నప్పుడు యోగి నిద్రపోతాడు, యోగి మెలకువగా ఉన్నప్పుడు అందరూ నిద్రపోతాడు. ఒకడు నిద్రపోతాడు, ఒకడు లేస్తూ ఉంటాడు. నాకు ఆ శ్లోకం చాలా ఫ్రీక్వెంట్గా వాడతాను, ఇప్పుడు గుర్తు రావటం లేదు. యానిషా సర్వభూతాన్ని తస్యాం జాగ్రత్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని సానిషా పశ్చతోముని. రాత్రులు మీరు యోగ నిద్రలో కనుక ఉండగలిగితే మీకు నిద్రపోవటానికి కేవలము 4 నిమిషాలు చాలు. మిగతా టైం అంతా మీరు సాధనలో ఉపయోగించుకోవచ్చు. యోగ నిద్ర ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇందాక 2వ అధ్యాయంలో చెప్పినటువంటి శ్లోకం, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, శతప్రజ్ఞత్వం గురించి చెప్తూ చెప్తాడు. శతప్రజ్ఞత్వం అన్న సమాధి స్థితి అన్న ఒకటి. ఇది నేర్చుకోండి మీరు. రేపటి నుంచి నేను క్లాస్ మొదలెట్టే ముందు యోగ నిద్ర క్లాస్ తీసుకుంటా. 15 నిమిషాలు పడుతుంది అది, అది ప్రాక్టీస్ చేసుకోండి. యోగ నిద్ర కనుక మీకు వచ్చేస్తే సూపరామెంటల్ డిష్ అంటే దాని నుంచి అదే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నువ్వు చేసేది ఏమీ లేదు. డాక్టర్ అవ్వాలి అని ఉంది, కాలేజీకి వెళ్ళారు, కూర్చున్నారు, ఏం చేస్తారు? ఏం చేస్తారు? వింటారు. వింటారు తప్ప నువ్వేం చేయవు, అంతేనా? ఇక్కడ అంతే, వింటని నేర్చుకోండి. ఇందుగల నందు లేడని సందేహము అని ఎందెందు వెతికి చూచినా అందందేయగలడు. అంతా చెప్పి ఏమంటాడు? చూస్తే అండు, వింటే. అంతేత యోగ నిద్ర అనేది పర్ఫెక్ట్ హియరింగ్ యాటిట్యూడ్. దీన్ని నచికేతాగ్ని యొక్క ప్రాథమిక స్థితి అనొచ్చు. మీరు కొంచెం హయ్యర్ లెవెల్ స్థితి అంటే అమనస్క యోగం అనొచ్చు. వింటం మొదలెడితే సూపరామెంటల్ డిసెంట్ అని. ఆ ముగ్గురు గురువులు అర్థమైందా లింక్ అక్కడ? ఏ గురువుని మీరు వదలలేరు. మేము డైరెక్ట్గా వెళ్ళిపోతామండి. మీరు వెళ్ళిపోండి, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. నా కామన్ సెన్స్ మీకు ఉండాలి. డైరెక్ట్గా ఏం వెళ్ళలేము, షార్ట్ కట్స్ ఏం లేవు. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ ఇన్ దిస్ వే ఓన్లీ. అమనస్క యోగము, నచికేతాగ్ని, ఈ గురు పరంపర అంతా చేసుకుంటూ ఇంకొక స్టెప్ ముందుకెళ్తాం మనం. ఇంకొక స్టెప్ ముందుకెళ్తే మనకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఏంటి ఆ విచిత్రమైనటువంటి పరిస్థితి? నేనేం చెయ్యాలి? మీకు బాగానే చెప్పారు హౌ టు లివ్ అనేది నేర్చుకోమన్నారు, ఓకే. కర్మ సిద్ధాంతం నేర్చుకోమన్నారు, ఓకే. మెనీ మ్యాన్షన్స్ అనే బుక్లో ఉందన్నారు, ఓకే. అమనస్క యోగము, నచికేతాగ్ని, సూపరామెంటల్ డిసెంట్ ద్వారా మీరు విన్నది జ్ఞాపకం ఉంచుకోవచ్చు అన్నారు, ఓకే. కానీ మేము ఏం వినాలి? ఏం వినాలండి? ప్రకృతిలో అనేక రకాలైనటువంటి శబ్దాలు వస్తాయి. ఆధ్యాత్మిక భాషలో దాన్ని దశ విధ నాదాలు అంటారు. ఈ దశ విధ నాదాలు విజ్ఞానం ఏకోశానికి సంబంధించింది. ఈ అమనస్క యోగము, నచికేతాగ్ని దేనికి సంబంధించింది? మనోమయకోశానికి సంబంధించింది. లహరి మహాశయ దాని గురించి చెప్పింది దేని గురించి? ఇది ప్రాణమయ కోశానికి సంబంధించింది. ఇంకా అర్థమవుతుంది కదా? ఈ విజ్ఞానమయ కోశంలో ఈ దశ విధ నాదాలు మీరు వినటానికి కావలసినటువంటి ప్రాశస్త్యం తెచ్చుకోవడానికి ముందు మీ జీవితంలో 5 రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు రావటం మొదలెడితే మీరు విజ్ఞానమే కోశంలోకి ఎంటర్ అవడానికి రెడీ అయ్యారు. దాన్నే మనం భగవద్గీత యొక్క దశమ ఏకాదశి దాంట్లో చెప్తాం. ఏకాదశి అధ్యాయం ఏంటి? దివ్య దర్శనం. అవును, విశ్వరూపమే. కానీ అర్జునుడు చూసింది ఏంటి? దివ్యం దదాని తేపెచ్చు. అర్జునుడు అడుగుతాడు, నేను దాన్ని చూడగలనా? కానీ నాకు చూపించు అండి. ఇఫ్ యు థింక్ ఐ యామ్ ఫిట్, మన్యతే ఎడితం శక్యం. గురువుని డైరెక్ట్గా చూపించే అర్జునుడే అడగటంలే, మనం కూడా అడగలేము. ఇచ్చట మన్యతే ఎడితం శక్యం అన్నది అది ముందు మీరు వినాలి. అందుకు ఇది చెప్తున్నాను. మీరు ఆ దివ్య దర్శనానికి తగిన అర్హత సంపాదించుకున్నారా? గురువులు ఏం చెప్తున్నారు అంటే, ఈనాడు ప్రపంచంలో అట్ ర్యాండమ్ మీరు ఏ 5 గురిని తీసుకున్నా అందులో 3 దివ్య దర్శనానికి అర్హులే. మీరు ఆ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఈనాడు మానవ జాతి అదృష్టం అది. దురదృష్టం ఏంటంటే ఆ అర్హత ఉన్నాం తెలుసుకోకుండా. ఈ 3 సంవత్సరాలలో మీలో ఎవరైనా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తే అసలు నెక్స్ట్ గురు పూర్ణికే రావాలి అని నా కోరిక. ఇంచట ఈ దివ్యత్వము అనేది పెద్ద కష్టమైంది కాదు. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ న్యాచురల్ ఫర్ యూ. చాలా సహజమైనటువంటిది అది. ఉదాహరణకి మీలో ఎంతమందికి భవిష్యత్ దృష్టి ఉంది? మీలో ఎంతమందికి ఉంది? నమ్మకం ఉన్నవాళ్ళు చేతులెత్తండి. భవిష్యత్ దృష్టి ఉంది అండి. మిగతా వాళ్ళకి లేదా? లేదా? చూద్దాం, నేను అడుగుతాను, మీరు చెప్పండి. అది మీకు ఉందో లేదో మీరే చెప్పండి. ఫలానా తారీఖున మా అమ్మాయికి నేను ఫలానా చోట పెళ్లి చేస్తున్నాను, మీరందరూ రండి అని ఇన్విటేషన్ ఇస్తున్నారా లేదా? అంటే మీకు భవిష్యత్ దృష్టి ఉన్నట్ట నేనట్ట? మీరు చెప్పండి, నాకు తెలియదు. ఇది కదా వెరీ రేర్లీ చేస్తారు. వదిలేదు. రెండోది, ఓ మ్యాథమెటికల్ క్వశ్చన్ ఇస్తాను నేను. మీలో మ్యాథమెటిక్స్ తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాస్త? పర్వాలే, మీకు ఇంపార్టెంట్ అది, మిగతా వాళ్ళు కూడా మీరు చేయొచ్చు. అది ప్రశ్న ఏంటి అంటే, ఇటువైపు నుంచి 5 కార్లు వస్తున్నాయి, ఇటువైపు నుంచి 5 బస్సులు వస్తున్నాయి, ఏ స్పీడ్లో వస్తున్నాయో నాకు తెలియదు. ఇటువైపు నుంచి కొన్ని ఆటోలు కూడా మధ్య మధ్యన దూరు వచ్చేస్తున్నాయి, ఇటువైపు నుంచి కూడా దూరు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు రోడ్డు క్రాస్ చేస్తున్నారు, క్రాస్ చేయాలి అంటే ఇవన్నీ తప్పుకోవాలి మీరు. 5 బస్సులు, 5 కార్లు ప్లస్ ఈ ఆటోలు ఇంకా ఉన్నాయనుకోండి మీకు తెలుసుగా, బట్ స్పీడ్ తెలియదు మీకు తెలుసా. కానీ రోడ్డు క్రాస్ చేస్తున్నారు కదా, ఎలా క్రాస్ చేస్తున్నారు స్పీడ్ తెలియకుండా? తెలిసినా తెలియదా? మీరు చెప్పాలి, అది నాకు తెలియదు మీకు తెలుస్తుందో తెలియదు, కానీ మీకు తెలియకుండా అవుతుంది క్రాస్ చేయరు రోడ్. నా లాజిక్ అది, కేవలము మీలో ఈ సహజంగా ఉండేటటువంటి ఈ గుణాలను పురోధి చేసుకోవాలి అంతే. దివ్యత్వానికి మీరేదో కష్టపడుకోవక్కర్లే. ఇలాంటి ఉదాహరణ చాలా చెప్పచ్చు కదా, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. అలాగే దివ్య శ్రవణము, దివ్య దృష్టి, దివ్య స్పర్శ, దివ్య గంధం, ఇవన్నీ కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఎలా డెవలప్ చేసుకోవాలి? భగవద్గీత మళ్ళీ దానికి మీకు ఒక మార్గం చెప్పింది, మనం వినం. థ్యాంక్స్ టు ద కమెంటేటర్. అసలు ఆ పాయింటే వేస్తాడు, దివ్యం దదామితే చచ్చు అంటాడు, ఆ మాట వేస్తాడు. అసలు ఆ మాట గురించి ఎవడో మాట్లాడు, దివ్య చచ్చు ఎలా వచ్చింది. ఇప్పుడు మీకు ఉందని తెలుస్తుంది కదా. రెండోది, ఈ దివ్య చచ్చు ఎందుకు నేను ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాను, దీన్ని ఎందుకు డెవలప్ చేసుకోమని చెప్తున్నాను అనేటటువంటి గురు పరంపర థియోసాఫికల్ సొసైటీలో లభిస్తుంది మీకు. బొమ్మ చూపిస్తామా, బ్లావిస్కి, సివిడి, వాళ్ళు ఆ గురు పరంపర. ఈ దివ్యత్వం, ఈ దివ్యత్వానికి ఒక చిన్న టెస్ట్ ఉంది మీకు. అది మీకు దివ్యత్వం రావాలంటే మీకు ఒకటే నేర్చుకోవాలి, మీరు అన్ని చోట్ల భగవంతుణ్ణి చూడగలగటం. భగవద్గీతలో ఏం చెప్తాడు అంటే, వ్యోమాం పశ్యతి సర్వత్ర, సర్వత్రమై పశ్యతి, సత్యహన్మ ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి. సిద్ధిస్తే అదే చెప్తాడు, నువ్వు నావేపు చూస్తూ ఉండవు, నేను నీ వైపు చూస్తూ ఉంటాను, నీకు అక్కడ ఏ బాధలు ఉండవు. ఆ చూసేటటువంటి కళ ఎలా వస్తుంది? ఇక్కడ కొంచెం భగవద్గీతలో కొంచెం డైవర్ట్ అవుదాం మనం. భగవద్గీతలో అర్జునుడికి ఇందాక నేను ఒక కారణం చెప్పాను, వాడికి ప్రాణమే కోసం అది ఇది తెలియదు, జన్మల పరంపర గురించి తెలియదు కనుక సిద్ధం చేయనన్నాడు. ఇప్పుడు ఇంకో కారణం చెప్తా. ఎదురుకుండా అర్జునుడికి 4 కనిపిస్తున్నారు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు. భీష్ముడిని ఈయన గారు చంపలేరు, ఇచ్చామృత్యు ఉంది. ద్రోణాచార్యుడు ఈయన గురువు, ఏకలవ్యుడు ఆయన బొమ్మ పెట్టుకుని నేర్చుకున్న పాటి ఈయన ద్రోణాచార్యుడి దగ్గర డైరెక్ట్గా నేర్చుకోలేకపోయాడు, తెలుసు కదా కదా ఇది. అంచేత న్యాచురల్గా ద్రోణాచార్యుడి యొక్క బొమ్మే ఏకలవ్యుడికి అర్జునుడి కంటే ఎక్కువ నేర్పితే గ్యారంటీగా ద్రోణాచార్యుడికి అర్జునుడి కంటే ఎక్కువ వచ్చు. ఆయన యుద్ధం చేయాలి. కర్ణుడు రహస్యాలన్నీ, దేన్ని రహస్యం అంటాం? అందరికీ తెలిసిన దాన్ని రహస్యం అంటాం, ఈ కాలంలో కూడా అంతే కదా. అక్కడ పెద్ద రహస్యం ఏంటి అంటే, కర్ణుడికి ఇంద్రుడు ఒక బాణం ఇచ్చాడు. మీకు తెలుసు ఆ కాలమే కాదు, అంత ఓపెన్ సీక్రెట్ అనమాట అది. అది కర్ణుడు అర్జునుడి మీద ప్రయోగిస్తాను అని నిర్ణయించుకున్నాడు. భీష్ముడిని చంపలేడు, ద్రోణాచార్యుడికి ఉన్నటువంటి విరువిద్య లేదు, సరే గ్యారంటీ అటాక్. ఆ బాణం వాడు కర్ణుడు వేస్తాడు అని తెలుసు, వేస్తే నేను చస్తాను అని తెలుసు. ఇంకా జయద్రథుడు గారు, శివుడు వరదానం ఇచ్చాడు యుద్ధంలో, అర్జునుడిని నేనే ఓడిపోయాను, పరిపదాశ్రయించుకున్నాను. అంతేత అర్జునుడి సంగతి నేను చెప్పలేను, కానీ ఒకరోజు యుద్ధంలో మిగతా 4 పాండవుల్ని నువ్వు ఆపగలవు. వాళ్ళు ఎదురుకుండా కనిపిస్తే యుద్ధం చేస్తాడు? తెలివైన వాడు ఎప్పుడూ ఓడిపోయి యుద్ధం చేయడు. అర్జునుడు తెలివైనవాడు. అప్పుడు దివ్య దృష్టితో శ్రీకృష్ణుడు చెప్తాడు, మయా హతాస్వ భీమా వ్యధిష్ట యుద్ధస్వ జేత శిరణేత కృష్ణ. నేను చంపేశానయ్యా బాబు, భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం సదాన్యానది. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని, బట్ ఐ హావ్ కిల్డ్ దెమ్ ఆల్. టైమ్ సెన్స్, ఈ కాల ప్రవాహంలో మనము ఏమి నేర్చుకోవాలి ఈ పర్టికులర్ టైం పీరియడ్లో చెప్పేది ఫిలాసఫికల్ సొసైటీ యొక్క ల్యాబ్కి. ఇప్పుడు మీరు ఈ గురు పరంపరలో ఉద్దుగండి మాస్టర్ ఈ గురు పరంపర చదవకపోయినా పర్వాలేదు అంటే తీసేద్దాం. అందరూ అవసరమేగా. హౌ టు లివ్ అని తెలుసుకోవడానికి ఇదంతా తెలియాలి. మన ప్రాణమే కోసం కరెక్ట్గా ఉండాలి, మనమే కోసం కరెక్ట్గా ఉండాలి, విజ్ఞానమే కోసం కరెక్ట్గా ఉండాలి, ఏం చదవాలో తెలియాలి. సరే అంతా బాగానే ఉంది, దివ్యత్వాన్ని పొందాలి. కానీ దివ్యత్వాన్ని ఎవరూ మనంతటా మనం పొందలేము. భగవంతుడి సహాయం కావాలి, దేవతల సహాయం కావాలి. అసలు దేవాలయాలు అందుకున్నాయి భారతదేశంలో దేవతల సహాయం పొందటానికి, దేవతల్ని అడుక్కోవడానికి కాదు. రామకృష్ణ పరమహంస కాళీమాతని అడుక్కోలే. హి ఆర్డర్డ్ హర్, ఆయన చెప్పినట్టు ఆమె చేసేది. వీరబ్రహ్మ గారు మన గురువులందరూ కూడా దేవతల మీద అధార్తి చలాయించిన వాళ్ళే తప్ప దేవతల్ని అడుక్కునేవాళ్ళు కాదు. మరి దేవతల్ని మళ్ళీ భూమి మీద ఈనాడు ఉన్నటువంటి మానవ జాతికి అందుబాటులో తెచ్చినటువంటి గురువు ఎవరు అంటే రామకృష్ణ పరమహంస. రెండు పుస్తకాలు ఉన్నాయి, గాడ్ లివ్డ్ విత్ దెమ్, దే లివ్డ్ విత్ గాడ్. రెండు పుస్తకాలు ఉన్నాయి, చదవండి, కథల్లాగా ఉంటాయి. కానీ కొంచెం స్పీడ్గా చదవండి. మీరు వినేసి బాగుంది మాస్టర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను వచ్చాక ఇదే చెప్పాలి అంటే అట్ట. లెట్ మీ అలో టు గో అహెడ్. రామకృష్ణ పరమహంస అలా ఉపయోగించుకోండి. అంటే రామకృష్ణ పరమహంస యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఆయన ప్రతి దేవతని మూడు రోజుల్లో సిద్ధింపజేస్తున్నాడు. ఈ విషయం తెలుస్తుంది మీకు, ఎందుకు సిద్ధింపజేస్తున్నాడు ఆయన కోసం. మనకు అది కూడా అర్థం కాకుండా పోయి రామకృష్ణ మిషన్ అక్కడ క్రిటిసైజ్ చేయటం అండి. ఈ విషయం మిస్ చేస్తే అసలు బయటకు రావడం. అమలాపురంలో ఒక క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చాలా ఘోరం జరిగిపోయింది మాస్టారు. పతంజలి యోగ సూత్రాలలో చెప్పకూడనటువంటివి, చెయ్యకూడనటువంటివి పతంజలి చేశాడు. చాలా ఆనందం వేసింది. పాప పతంజలి లేడు ఈ మాట వింటానికి. వీడు ఆధ్యాత్మికత గురించి ఓ అంటే ధమ్ములు అన్నటువంటి వ్యక్తి పతంజలి యొక్క యోగ సూత్రాలని కమెంట్ చేయటమే కాకుండా తప్పు చేశాడంటున్నాడు. అలాంటి తప్పులు మనము చేస్తాం, మనకి అర్థం అవుతే ఓకే, అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. లాజిక్ చెప్తున్నాను కదా, ఎందుకు చదవాలని చెప్తున్నాను. సరే నాకు కుతూహలం వేసింది, ఏం తప్పు చేశాడు ఆయన? విభూతి యోగం రాయకూడదు, విభూతి పాదం అని రాశాడు ఆయన, అసలు రాయకూడదు. రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు? సిద్ధులు ఉపయోగించుకోకూడదు అన్నాడు. ఏమన్నాడు రామకృష్ణ పరమహంస? సిద్ధులు ఉపయోగించకూడదు అన్నాడు. అదే అతను అంటున్నాడు, అసలు విభూతి సంపాదించుకున్నా కదా నువ్వు ఉపయోగించకూడదు. రామకృష్ణ పరమహంస సిద్ధులు సంపాదించుకోకుండా ఉంటే అది ఉపయోగించుకోకపోవటం ఎట్లా అవుతుంది? నీకు రాదు. చాలా విచిత్రమైనటువంటి ఆలోచన విధానాలు ఎందుకు అలాగా ప్రచారంలోకి వచ్చాయో నాకు తెలియదు. సిద్ధులు అవసరమే, డోంట్ మిస్యూజ్ దెమ్. మిలిటరీ వాడికి రైఫిలు ఏంటది ఏకే ఫోర్లు అవి ఇవ్వకుండా యుద్ధం చేయమంటే అట. కానీ వాడికి ఇచ్చేసాం కదా అని వాడు ఇక్కడ కాల్చి పరిచాడు అనుకోండి, ఉపయోగించకూడదు కదా. ఇక్కడ ఎక్కడ ఉపయోగించాలి? దేవతాశక్తుల్ని కూడా ఎక్కడ ఉపయోగించుకోవాలో రామకృష్ణ పరమహంస చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే టైంని ఎలా ఉపయోగించుకోవాలి. మహాకాళి అంటే టైం, బియాండ్ టైం. కృష్ణుడు ఏమని చెప్తాడు? త్రీ డైమెన్షనల్ వరల్డ్లో ఉన్నప్పుడు కాలోస్మి లోకక్షేత్ ఐఆమ్ టైం. రామకృష్ణ పరమహంస బియాండ్ టైం కాన్సెప్ట్ ఇచ్చాడు మహాకాళి. ఐన్స్టీన్ యొక్క స్పేస్ టైం డైమెన్షన్స్ యొక్క థియరీ మనకు అర్థం అవుతే మహాకాళి అంటే రామకృష్ణ పరమహంస ఐన్స్టీన్ కంటే కూడా ఎంత గొప్ప సైంటిస్ట్ అర్థమవుతుంది. అన్ఫార్చునేట్లీ రామకృష్ణ పరమహంసని మనం ఏమని చేసి కూర్చోబెట్టాం, కొంచెం లేద్దాం మనం, కొంచెం నేర్చుకుందాం. వీటిని ఈ దేవతా శక్తులన్నీ కూడా కాలం లోపల ఉన్నటువంటివి. వాయుర్దేవత, అగ్నిర్దేవత, వనస్పతయో దేవత, ఇదే కదా వేదం చెప్తుంది. అంటే ఈ దేవతలన్నీ ఎవరు, టైంలో ఉన్నటువంటివి. వనస్పతులు, వాయువు, ఈ పంచతత్వాలు దేవతలు. సరే, వీటి సబ్ డివిజన్స్ 33 కోట్ల దేవతలు వస్తారు ఈ సబ్ డివిజన్స్లో. వీటన్నిటినీ కూడా ఎలా ఉపయోగించుకోవాలో రామకృష్ణ పరమహంస చెప్పాడు, అది పట్టుకుందాం మనం. ఇందుకు ఈనాడు సైన్స్ ఇంత డెవలప్ అవడానికి కారణము ముఖ్యంగా మైక్రోస్కోపు, టెలిస్కోపు అన్నీ ఉన్నాయి. మెయిన్గా కంటిని ఉపయోగించుకోదలుచుకుంటే మైక్రోస్కోప్ అనే యంత్రము, టెలిస్కోప్ అనే యంత్రము. అంటే ఏం చేయగలిగింది, ఈ కళ్ళకి 2 సిద్ధులు ఇవ్వగలిగింది, లఘిమా సిద్ధి, మహిమా సిద్ధి. భౌతిక జగత్తులు, దేవతల జగత్తులో ఆ సిద్ధులు ఎలా ఉంటాయో మనం పతంజలి యోగ సూత్రాలు చదువుకుంటున్నప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. నేను చెప్పేది అది, లెట్ అస్ ప్రూవ్ ఇట్. అంత గొప్పవాళ్ళు అవుతావా? ప్రతి ఒక్కటి ఐన్స్టీన్ అవడు, చదివినవాడు కానీ ఫిజిక్స్ తెలుసుకోండి. నేను చెప్పిన ఉదాహరణ ఉంటాయిందా, ఎంఎస్సీ ఫిజిక్స్ చదివినవాడు ఐన్స్టీన్ అంత గొప్పవాడు కాదు, న్యూటన్ అంత గొప్పవాడు కాదు, కానీ వాడికి తెలుసు ఆ నియమాలు, వాడికి చేత లేనట్టు తెలుస్తాడు. అలాగే మనం రామకృష్ణ పరమహంస గొప్పవాళ్ళు అవుతామా? కానీ వాటిని ఉపయోగించగలం, వాటిని ఉపయోగించుకోవటం నేర్చుకుందాం. దేవతా శక్తుల్ని ఎందుకు ఉపయోగించుకోవాలి, ఏ విధంగా అవుతే మైక్రోస్కోపు, టెలిస్కోపు లాంటి యంత్రాలు లేకుండా సైన్స్ ఏం డెవలప్ అవుతుంది? మైక్రోస్కోప్ డెవలప్ అవ్వలేదనుకోండి, టెలిస్కోప్ డెవలప్ అవ్వలేదనుకోండి, సైన్స్ ఏం డెవలప్ అవుతుంది? అలాగే ఈ దేవతా శక్తులను మీరు వశం చేసుకోలేకపోతే ఆధ్యాత్మికత డెవలప్ కాదు. ఆధ్యాత్మికత అంటే ద వే ఆఫ్ లైఫ్ అని గుర్తుంచుకోండి. హౌ టు లివ్, ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, ముక్తి చెందుతాం బాబోయ్ వద్దు అంటాం కాదు. ఇదంతా కావాలి నాకు, ఈ భూమిని మేము స్వర్గంగా మారుస్తాము అనేటటువంటి దమ్మున్నటువంటి వ్యక్తులకి ఈ దేవతాశక్తులు కావాలి. ఈ దేవతాశక్తులలో అన్ని దేవతలకి మూలమైనటువంటి ఒక దేవత మనకి కంటికి కనిపిస్తూ ఉంటాడు, ప్రత్యక్ష దైవము సూర్యుడు. ఈ సూర్యుడిని అసలైన ఏకైక దేవత అని మన శాస్త్రాలు చెప్తాయి. ఇమం వివస్పతే యోగం ప్రోక్తవాహనం వివస్మాన్ మనవే ప్రావ కాల ప్రవాహంలో తగలడిపోయింది. ఈ సూర్యుడి యొక్క శక్తి, ఈ సూర్యుడి యొక్క జ్ఞానాన్ని యజ్ఞ విద్య ద్వారా మనం ఎలా తెలుసుకోగలము, దాని ద్వారా సకల దేవతలకి ఆహారం ఎలా ఇవ్వగలము, సహయజ్ఞ ప్రజాస్వ పురోవాచ ప్రజాపతి అనైన ప్రసవిశ్వం మేషవో స్విష్ట కామతు, ఈ కోరికలు తీర్చుకోవడానికి సూర్యుడిని యజ్ఞ విధానం ద్వారా ఉపాసన చేయండి. సూర్యుడి యొక్క ఒక్కొక్క కిరణము ఒక్కొక్క దేవతాశక్తి ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంటుంది. సైన్స్కి 7 రకాలని తెలుసు, హనుమంతుడికి 49 రకాలు తెలుసు, యోగులకు 1000 రకాలైనటువంటి దేవతాశక్తుల గురించి తెలుసు. శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతీదేవి శర్మ ఈ గురు పరంపరంతటినీ కలిపి ఆ సూర్యుడిలో ఉన్నటువంటి 4 శక్తులు, శబ్దశక్తి, శంఖము, సైక్లిక్ ప్రోసెస్. సైక్లిక్ ప్రోసెస్ అంటే తెలుసు, ప్రతిరోజు పొద్దున్నే ఉదయిస్తాడు, సాయంత్రం, అది ఒక సైక్లిక్ ప్రోసెస్, అది చక్రము. దీనిని మన శరీరాన్ని దమనం చేయటానికి, యమనియమాల ద్వారా మన శరీరాన్ని దమనం చేయటానికి గత సంకేతం చేస్తే ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి ఆత్మ వికసించి కమలము వలె ఆ సూర్యశక్తికి కంట్రోల్ అవుతుంది, మన జీవిత విధానం అలా మారుతుంది. అది క్లుప్తంగా మన గురు పరంపర యొక్క సాధన విధానము. రేపు పొద్దున్న సాయంత్రము రాగానే మీరు యోగ నిద్ర అభ్యసిస్తారు. యోగ నిద్ర దేనికో చెప్పాను కదా మీకు, మీలో ఉన్నటువంటి నచికేతాగ్ని లేస్తే ఆ దివ్యత్వం మీలోకి దిగేటటువంటి టెక్నిక్స్ మనం ఈ 2 రోజుల్లో నేర్చుకుందాం. నేర్చుకున్నాక ఇంటికి వెళ్ళాక కేవలము మీరు 365 రోజులు మాత్రమే ప్రాక్టీస్ చేయండి, అంతకంటే ఎక్కువ. అప్పుడు నెక్స్ట్ పూర్ణిమ వస్తుంది, అప్పటికే ఈ గురు పరంపరలో నేను చెప్పిందంతా కూడా మీరు సిన్సియర్గా ఎవడైనా సాధన చేస్తే. జై గురుదేవ్.